సర్వసాధారణంగా డబ్బు ఉన్న చోట చదువు ఉండదు, చదువు ఉన్న చోట డబ్బు ఉండదు. అయితే అన్ని చోట్ల డబ్బు ఉంటుంది, చదువు ఉంటుంది, రెండు ఉంటాయి. ఈ మధ్యవే డబ్బు శక్తి అంటే దాన్ని ఏమన్నారు, లక్ష్మి అన్నారు. చదువు సరస్వతి, అది శక్తి. ఇప్పుడు చూడండి, డబ్బు ఉన్న వాళ్ళు అందరినీ గౌరవిస్తున్నారు, చదువు ఉన్న వాళ్ళని కూడా గౌరవిస్తారు, ఆదరిస్తారు. అయితే డబ్బు ప్రసాదించే శక్తి, చదువు ప్రసాదించే శక్తి ప్రకృతికి సంబంధించింది. అయితే దీనికి ఆత్మకి ఏమి సంబంధం లేదు. ఇది కూడా మాయలో భాగం. మనం ముక్కుతోటి పీల్చుకుంటున్న గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, మన శరీరము, మనం చనిపోవటం, మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో మళ్ళీ జన్మించటం, మరణించటం, జన్మించటం, మన శరీరం, ఈ పంచభూతాలు, అన్నీ ప్రకృతి. ఎవడైతే ఈ ప్రకృతిని దాటి వెళుతున్నాడో వాడికి మాత్రమే నిజం తెలుస్తుంది. నాయ కంచినంలో ఎవరింటి కదండి, భీమారంలో ఎవరింటి కదండి అనుకోకండి, మాలోనే ఉంది మాట. అందుచేత మన ఆత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. ఆత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయలేకపోవటమే మాయ. అంటే మనం అందరం ఎక్కడ ఉన్నా మాయలోనే ఉన్నాం. కబుర్లు చూస్తే పెద్ద కబుర్లు చెబుతున్నాం, కానీ అందరం కూడా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం, మాయలోనే ఉన్నాం. మా మనస్సు బాగులేదండి, మా మనస్సు నెమ్మదపడాలి, మా మనస్సు కుదురుగా ఉండాలి, మా మనస్సు శాంతిగా ఉండాలని అందరూ అడుగుతున్నారు. ఎవరడిగినా ఇదే ప్రశ్న. ధనం ఉన్న వాళ్ళకి మనస్సు శాంతి ఉండాలి, ధనం లేని వాళ్ళకి మనస్సు శాంతి లేదు. చదువుకున్న వాళ్ళకి మనస్సు శాంతి లేదు, చదువు లేని వాళ్ళకి మనస్సు శాంతి లేదు. పండితుడికి శాంతి లేదు, పామాళ్ళకి శాంతి లేదు. గౌరవం ఉన్నవాళ్ళకి శాంతి లేదు, గౌరవం లేని వాళ్ళకి శాంతి లేదు. ఎవరికైనా శాంతి ఉన్నా నేను శాంతిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను ఎవరైనా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. డబ్బు లేని వాళ్ళు అనుకుంటారు డబ్బు ఉన్న వాళ్ళకి ఎంత సుఖంగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు. కోపం అదేవిధంగా ఏదైనా అధికారం ఉన్న వాళ్ళని చూసి అధికారం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎంత సుఖపడుతున్నారు అని అనిపిస్తుంది. ఎవరు సుఖం లేదు, ఎవరికి శాంతి లేదు. కొన్ని మాటలు చెబుతాను, కొన్ని రహస్యాలుగా ఉంచాలి, త్యాగం చేయకూడదు. మన బుద్ధికి పక్షపాతం ఉంది, పక్షపాతం కాదు. శరీరానికేమో పక్షపాతం వస్తుంది, బుద్ధికి పక్షపాతం వస్తుంది. ఈ బుద్ధికి శాంతి రావాలి, బుద్ధికి బుద్ధి రావాలి, సుఖం రావాలి. ఏమండి రామ అనుకుంటున్నాం, కృష్ణ అనుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం, ఏమి చేసినా బుద్ధి లేదండి మనసుకి అని అందరూ అంటారు. ఏమి చేతనంటే ఈ బుద్ధికి ఈ మనస్సుకి దాని ఇల్లంటే ఆత్మ అంటే చాలా ఇష్టం. ఆత్మ మీద పక్షపాతం ఎవరు, డోంట్ రివీల్ దిస్ సీక్రెట్. ఎవరి బుద్ధికి సుఖం లేకుండా కారణం ఏంటంటే దానికి ఆత్మ మీద పక్షపాతం. ఎందుచేత అది అక్కడి నుంచి వచ్చి అది కొమ్మరి నుంచి రాలేదు, మంచి నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది, హృదయ గుహలో హృదయాంతరాళంలో పరమేశ్వరు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అనుక్షేమన బుద్ధి. మన అమ్మ దగ్గర నుంచి, మన నాన్న దగ్గర నుంచి, మన నేనమామ దగ్గర నుంచి రాలేదు బుద్ధి. మన బుద్ధి మన నాన్న దగ్గర నుంచో మన అమ్మ దగ్గర నుంచి చూస్తే అమ్మ చూడగానే చదవలేదు. కానీ అమ్మ దగ్గర నుంచి రాలేదు, అమ్మ దగ్గర నుంచి వచ్చింది, శరీరం వచ్చింది, కానీ బుద్ధి రాలేదు. అందుచేత ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, హృదయములోంచి సాక్షాత్తు పరమేశ్వరులోంచి ఆత్మలోంచి పొలుసుకుంటూ పొలుసుకుంటూ బుద్ధి వచ్చి శిరస్సులో మాకు అంపేయటం. అందుచేత ఈ బుద్ధికి ఆత్మను తెలుసుకునే వరకు శాంతి లేదు, సుఖం లేదు. అలా అనకండి, మేము అప్పుడు సుఖపడుతున్నాం, మేము అందరం దుఃఖపడుతున్నాం, మాకు శాంతిగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్యన మాకు బాగుందండి, పరిస్థితి బాగుందండి, సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం అని అంటూ ఉంటారు. మరి మీరు పడే సుఖం నిజమైతే మళ్ళీ అమావాస్య వచ్చేటప్పుడు చెరిగిపోతాం ఎందుకు? మీరు పడే సంతోషం నిజమైతే మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పుడు చెరిగిపోతాం ఎందుకు? 24 గంటలు కూడా నిలబడి ఉంటుంది ఇవేమండి. ఇది ఏమిటంటే మన హృదయంలో అఖండమైన శాంతి, అఖండమైన ఆనందము, అఖండమైన సముద్రము, ఇవన్నీ మన ఆత్మ. అది ఖండము కాదు, అఖండమైన శాంతి. ఆ శాంతి కెరటాలు కుట్టేస్తాను అన్నమాట. శాంతి మారితే ఏదండి ఆత్మ గురించి అని మీరు అనుకున్న లోపల మీకు ఆత్మ ఉంది. ఎవరైతే దేవుడు లేడు దేవుడు లేడని చెబుతున్నాడో వాడి హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ వీరు లేడని చెబుతున్నాడని కోపగించుకుని బయటికి వెళ్ళటం లేదు. వాళ్ళని ఎలా దారిలో తిప్పటం, వారి ముఖమే వైపు తిప్పుకోవటం ఎలాగ, వాళ్ళని బాగు చేయటం ఎలాగ, ఒక్కసారి వాడి ముఖం మీద వైపు తిప్పితే బాగుండు అని దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు లేడన్న వాళ్ళ హృదయంలోంచి కూడా దేవుడు బయటికి వెళ్ళటం లేదండి. కడదాను వాడు ప్రేమ స్వరూపుడు. ఏమంటే దేవుడు అంటే ఏమిటి? ఆనందం. ఆత్మ అంటే ఏమిటి? ఆనందం. ఆత్మ అంటే ఏమిటి? శాంతి. అది ఎప్పుడు మన బుద్ధి అది వైపు తిరిగినప్పుడు సముద్రాల చట్టాలు వచ్చినప్పుడు బయటకు తొంపద ఎలా కలిగిస్తాయో అలా ఆత్మ అందం నీ బుద్ధి ఆత్మ వైపు తిరిగినప్పుడు నీ ఆత్మ అందం కొంచెం నీ బుద్ధికి అందుతుంది. ఆ తొంపలు వచ్చి నీ బుద్ధికి తగులుతాయి. తగిలినప్పుడు ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత శాంతిగా ఉందో అని మీరు అనుకుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో శాంతి? భగవద్గీతలోంచి రాలేదు, రమణ భాషలలోంచి రాలేదు, బైబిల్లోంచి రాలేదు, వేదములలోంచి రాలేదు, మీ హృదయములోంచి వచ్చిన అది మహా సముద్రం కింద కెరటాలు కొట్టేస్తాం. ఆ సముద్రంలో కలిసే వరకు, ఆ సముద్రం అనుభవాలు తెచ్చుకునే వరకు, అది గ్రహించే వరకు, లోపల వస్తువుని పట్టుకునే వరకు శాంతి లేదు, సుఖం. ఆ శాంతి మీరు ఒక్కసారి అనుభవించారా? ఆ సుఖం మీకు ఒక్కసారి దొరికిందా? లోకాతీతమైనటువంటి, ఊహాతీతమైనటువంటి, మరణానికి అతీతమైనటువంటి, మానికి అతీతమైనటువంటి, ప్రకృతికి అతీతమైనటువంటి ఆనందంలో మీరు కెరటాలకూడదు. అప్పటి వరకు మనకి అశాంతి తప్పదు, మరణం తప్పదు, జన్మ తప్పదు, ఈ శరీరాలు తప్పదు, ఈ శవాల మైత్రం తప్పదు, సంసారం తప్పదు, కష్టం తప్పదు, నష్టం తప్పదు, బాధ తప్పదు, భారం తప్పదు. అంచేత ఓ అర్జున, నువ్వు కనుక నా ఎందుకు శరణి వేడుకుంటే వాళ్ళ బాగా చిత్తలు చూసారా, ఈ బుద్ధి ఎంతసేపు బయటికి పరిగెడుతుంది, లోపలకు వెళ్ళంటే వెళ్ళదు, బయటికి అస్తమానం తిరుగుతూ ఉంటుంది. బాహ్య వృత్తుల కోసం, బాహ్య బోధాల కోసం తిరుగుతూ ఉంటుంది. ఈ బుద్ధి ఇంద్రియ సుఖాలు ఎలా ఉన్నాయో చూచింది, ఇంద్రియ బోధాలు ఎలా ఉన్నాయో చూచింది, అంటే ఆత్మ సుఖం ఎలా ఉందో ఈ బుద్ధి ఎప్పుడు చూడదు. అందుచేత మనకి ఎంతసేపు ప్రపంచం, ఇంద్రియాలు, గౌరవాలు ఇస్తారు, అడిగిస్తారు, వీటి మీదే మన పొద్దు అందిస్తా వెళ్ళిపోతాం. పొద్దు పొడిచిన మొదలు, పొద్దు అస్తమించే వరకు, సూర్యుడు పొడిచిన మొదలు, సూర్యుడు అస్తమించే వరకు, గడియారం ముళ్ళిలాగా ఇష్టము అయిష్టము, రాగము ద్వేషము కోపము, ఆరు మీద చిరాకు, వీరి మీద చిరాకు, ఇలాగే అటు ఇటు తిరిగిపోతుంది. ఇటువంటి బుద్ధి వల్ల మీద ఆత్మ తెలుస్తుందే? తెలియదు, తెలియదు నీకు. అది పరమేశ్వరుడు చెబుతున్నాడు ఈ మాటలు, మామూలు మానవుడు కాదు. పరమేశ్వరుడు చెప్పి అబద్ధం చెప్పడు, నిజం చెబుతున్నాడు అని నా ఎందు మీరు గౌరవభావం పెంచుకుంటే అప్పుడు నీకు తెలియకుండా మీ బుద్ధిని నెమ్మదిగా నెమ్మదిగా ఇంద్రియాల వైపుకు పరిగెడుతున్న మీ బుద్ధిని, ప్రకృతి వైపుకు పరిగెడుతున్న మీ బుద్ధిని, బాహ్య గొడవలకు పరిగెడుతున్న మీ బుద్ధిని నెమ్మదిగా దూరం మళ్లించినట్టు మళ్లించి మళ్లించి ఏ బుద్ధిని మీకు ఇస్తే ఆత్మ తెలుస్తుంది, ఆ బుద్ధిని నేను మీకు ఇస్తాం, అప్పుడు ఆ బుద్ధితో మీకు ఆత్మ తెలుసుకోవచ్చింది అని పరమేశ్వరుడు ఎవరికి చెబుతున్నాడు? అర్జునుడికి చెప్తారు. ఈ అర్జున రోజు చాలా బాగుంటుంది అంటారు పాపం. నాలుగు రోజులకి బాగుంది అంటే టెంపరీ ఉంటాం. మరి ఐదో రోజులు చూసేస్తున్నారు, వారిద్దరిని చూసేస్తున్నారు. అంటే ఏమిటి? మళ్ళీ సుఖం పోతాం, శాంతి పోతాం. మనకి తెరమని ఎంత ఉద్యోగం కావాలంటే, తెరమంత రియలైజేషన్ కావాలంటే, శాశ్వతంగా ఎప్పుడు చెరగకుండా నాక సుఖం శాంతి ఉండాలంటే ఆత్మని గ్రహం, ఏమి బుద్ధి గ్రహం. అయినప్పుడు మనకు అప్పుడప్పుడు ఆత్మ సుఖం అందినప్పటికీ టెంపరీ, ఉడికి ఒక రోజు రెండు రోజులు ఉంటాం, తర్వాత చెరిగిపోతాయి. మనకి బుద్ధి ఆత్మాకారం చెందే వరకు, ఆత్మస్థితిని పొందే వరకు తెరల నుండి సుఖం మటుకు రాదు, తెరల నుండి శాంతి మటుకు రాదు, మోక్షం కూడా రాదు. మనం ఎలా ఉండాలంటే, ఎవరింటికి ఉన్న చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, అవి ఒకరోజు చాలా జాగ్రత్తగా ఉంటాం. మర్యాదగా మాట్లాడతాం.
అంత జాగ్రత్తగా మనం చనిపోయే వరకు ఉంటే మనకి జ్ఞానం వస్తుంది.
మనం చనిపోయే వరకు చివరి శ్వాస వరకు జాగ్రత్తగా ఉంటే, మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంత జాగ్రత్తగా కనుక ఉంటే, మన ప్రవర్తనలో, మన మాటలో, మన తీరులో అంత జాగ్రత్తగా కనుక ఉంటే, అప్పుడు తప్పనిసరిగా జ్ఞానం వచ్చి వారిస్తుంది. ఇప్పుడు అందరం కంచిమూరిలో ఉన్నాం, ఏమండి మళ్ళీ ఎప్పుడుకి వస్తాం ఈ భూమి, ఎక్కడికి వెళ్ళిపోతాము, మళ్ళీ ఎప్పుడు వస్తాం ఈ భూమి. అంటే తీరు క్రిస్టియన్ కదా, అంటే వచ్చాం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, జన్మ ఇచ్చాను నేను, ఎంత బాగా ఉపయోగించుకున్నారని వచ్చి జన్మలో చాలా మంచి జన్మిచ్చి మంచి వాతావరణంలో మన పుట్టిలా చేస్తారు. ఎన్నో జన్మలు సుకృతం చేసుకుంటే మంచి ఆశ్రయం ఉండదు, కొంప దొరుకుతుంది. ఎన్నో జన్మలు సుకృతం చేసుకుంటే మంచి ఆశ్రయం కదా, అంటే మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావటానికి అవకాశాలను కొంపలు దొరుకుతాయి. అటువంటి ఆశ్రయం అందరికీ దొరుకుతుంది. అంచేది భగవంతుడు ఏం చెప్తాడంటే, నువ్వేదో సంతాల పడుతూ ఉంటే, నీకు చేతమైన కృషి నువ్వు కనుక చేస్తుంటే, నిన్ను తీసుకెళ్ళి మరణానంతరం నిన్ను తీసుకెళ్ళి ఎటువంటి కుటుంబంలో నీకు జన్మ ఇవ్వాలో అటువంటి కుటుంబంలో నీ జీవుని తీసుకెళ్లి ఆ తల్లి గర్భంలో నేను ప్రవేశపెడతాను. అంటే చావంటే మీరు ఏమి బయపడకండి, చావంటే మీరు ఎవరు బయపడకండి, చావంటే ఏమిటి నిద్ర. ఇప్పుడు రోజు మనం 4 గంటలు 5 గంటలు రాత్రి నిద్రపోతున్నాం, చచ్చిపోయినప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిద్రపోతాం. ఎంత బాగుంటుంది ఆ నిద్రలో, చాలా బాగుంటుంది నిద్రలో, చాలా బాగుంటుంది. కాబట్టి మనం అందరం నిద్ర కోరుకుంటున్నాం. నిద్ర లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు అడుగుతున్నాం. ఎందుచేత నిద్రలో కనుక శాంతి లేకపోతే, నిద్రలో సుఖం లేకపోతే, నిద్రలో కలిగినటువంటి తాదాత్మ్యం ఒక ఆత్మానుభూమికి లేకపోతుంది, నిద్ర ఎందుకు కోరుకుంటున్నాం? రైల్లో నిద్ర చెడిపోతున్నామని వ్యర్థలు కేటాయించుకుంటున్నాం. నిద్రలో కనుక శాంతి లేకపోతే, నిద్రలో సుఖం లేకపోతే, మన రాత్రి నిద్రపోవాలని కోరుకుంటాం. అంటే చావంటే మీకు భయం పడకండి, నిద్రలో ఉన్నట్టు. మీకు ఎవరికైనా ఇప్పుడు చావంటే భయం వేస్తుంది? అందరికీ ఏం కావాలి? శాంతి కావాలి. అందరికీ ఏం కావాలి? మోక్షం కావాలి. అహింసా ప్రవృత్తి ఉన్నవాడికి శాంతి వస్తుంది, హింసా ప్రవృత్తి ఉన్నవాడికి శాంతి రాదు. అందుచేత మీకు శాంతి రావాలంటే ఎవరికి వస్తుంది శాంతి? ఎవడైతే మోక్షం పొందాడో వాడికి శాంతి వస్తుంది. రాగద్వేషాలు ఉన్నవాడికి మోక్షం వస్తుందా? మోక్షం రాదు. అందుచేత మనం ఏం చేయాలి? వీళ్ళు నెమ్మదిగా ఆగిపోలే పెట్టి వెలిగించాలి. మన గుండెలో ఎంతకాలం రాగద్వేషాలు కామక్రోధాలు గూడి కట్టుకుని ఉన్నాయో అంతకాలం శాంతి లేదు, అంతకాలం మోక్షం లేదు. మనస్సు అనగదు, మనస్సు అనగదు. నీకు డబ్బు ఉండొచ్చు, చదువు ఉండవచ్చు, నీకు గౌరవం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ నీ మనస్సు అనగదు, నీ మనస్సు అనగదు. అగ్ని పొలలు పెట్టి పొయ్యి రాజేసుకోవచ్చు, కానీ రాగడి విషయాన్ని కాల్చలే అగ్ని పొలలు పెట్టి దానికి అగ్ని కావాలి. అగ్ని పెట్టి దహనం చేయాలి. అగ్నికి ధ్యానం అనే అగ్ని, జపం అనే అగ్ని, భగవంతుని స్మరించగా స్మరించగా, ధ్యానం చేయగా చేయగా, జపం చేయగా చేయగా, తపస్సు చేయగా చేయగా, మీ హృదయంలో నుంచి ఒక అగ్ని పుడుతుంది. ఒక అగ్ని పుట్టి మీ రాగద్వేషాన్ని కాల్చి మీరు మోక్షం పొందటానికి ఏదైతే అడ్డొస్తున్నాయో అడ్డొచ్చి విషయాన్ని మీరు తపస్సు చేస్తే, సాధన చేస్తే అగ్ని పుట్టి అగ్ని తరిమి 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 మీలో ఉన్నటువంటి విషయాన్ని కాల్చి మూడుస్తుంది. సోదర మహాశయ గారు, మన హృదయంలో నేను నేను అనే స్ఫురణ ఉంది చూశారు. అది తెల్లగా ఉన్న వాళ్ళకి, నల్లగా ఉన్న వాళ్ళకి, ఎర్రగా ఉన్న వాళ్ళకి సమానం. తెల్లగా ఉన్న వాళ్ళకి నేను ఉంది, ఎర్రగా ఉన్న వాళ్ళకి నేను ఉంది, నల్లగా ఉన్న వాళ్ళకి నేను స్ఫురణ సమానం. జంతువులకు కూడా నేను స్ఫురణ ఉంది, కానీ నేనని చెప్పలేము నోటి తోడిపోవాలి. ఈ నేను అనే స్ఫురణ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి జీవరాశికి ఈ స్మరణ ప్రతి హృదయములో, సూక్ష్మంలో, కీటకాల్లో, జంతువుల్లో, మనుషుల్లో, దేవతల్లో అందరికీ కూడా నేను 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 అనే స్ఫురణ లేని జీవిని మీరు చూచారు. అది ఎక్కడి నుంచి వస్తాడు ఉన్నాడా? ఈ నేను స్ఫురణ లేని జీవి ఉన్నాడు. తెలుగు తక్కువ వాడు గారికి ఏం ముద్దురా అనుకున్న వాడికి కూడా, వాడికి కూడా నేను నేను అనే స్ఫురణ, వాడికి కూడా నేను స్ఫురణ లేని వాడు ఎవడు? ఈ నేను స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి స్ఫురణ. నీలో నాలో దేవతలు క్రిమి కీటకాలు లోపల నా వస్తువు ఒకటే, కానీ అందులోంచి వచ్చింది స్ఫురణ. ఈ సద్వస్తువులోంచి ఈ నేను అనే స్ఫురణ. ఈ నేను నేను అంటే ఏమిటండి అంటారు మనస్సు. ఈ నేను నిస్ఫురణ మనస్సు. అందుచేత మనస్సు అణిగితే అది అణిగిపోతుంది. మనస్సు అనగదు. మనస్సు అనగటానికి పూజ, మనస్సు అనగటానికి జపం, మనస్సు అనగటానికి ధ్యానం. ఆ వస్తువు మనలోనే అది అనవకంటే ఇంకా చిన్నది. అది సూక్ష్మాతిశ చాలా కఠినంగా ఉంటుంది. అంత సూక్ష్మాతి సూక్ష్మ వస్తువు ఎక్కడ ఉందంటే మన హృదయంలో అనుకోండి. ఆ వస్తువు ఉంది, మన మనస్సు కూడా అంత సూక్ష్మాతి సూక్ష్మైనప్పుడు అక్కడ వీళ్ళయ్యింది. చూసారు ఎంత మాయో. దేవుడు ఎక్కడో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోకండి. మన హృదయంలో ఉన్నాడు, అంతర్యాములో ఉన్నాడు, మన జీవుని నడిపిస్తున్నాడు, కర్మానుసారం నడిపిస్తున్నాడు. అంటే మనల్ని విడిచిపెట్టి, సృష్టిని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికో వెళ్ళిపోయాడని మీరు అనుకోవద్దు. అందరి హృదయాల్లోనే అంతర్యాములో ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడు పట్ల మీకు కనుక ప్రేమ కుదిరితే, భక్తి కుదిరితే, అభిరుచి కుదిరితే, ఈ జన్మలోనే ఈ దేహంలో ఉండగానే ఆ వస్తువు మీకు లభ్యమవుతుంది. ఆ వస్తువు మీకు లభ్యమైతే ఏమిటి అప్పుడే మీకు వచ్చేది. పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, జ్ఞానం రాదు రాదు రాదు. మీరు పూజలు చేస్తే రాదు రాదు. ఏంటి నాకు ఎందుకు ఇంత కంఠశోష, ఎందుకు ఇంత గట్టిగా చెప్పటం, నెమ్మదిగా చెప్పకూడదు అని మీరు అన్నారు. అంత గట్టిగా చెప్పకండి, మాకు ఏమపడతాండి, నెమ్మదిగా చెప్పండి అని మీరు అన్నారు. మీరు అంటలేదు. ఏది జ్ఞానం? ఆత్మే జ్ఞానం. శివుడికండి జ్ఞాననేత్రం ఉందంట. జ్ఞాననేత్రం అంటే జ్ఞానం లేదు, నేత్రం లేదు అంటే జ్ఞానమే నేత్రం. మీకు జ్ఞానం వచ్చేసింది అనుకోండి, మీకు జ్ఞాననేత్రం ఉన్నట్టే. జ్ఞాననేత్రం అంటే జ్ఞానం లేదు, నేత్రం లేదు కదా, జ్ఞానమే నేత్రం. మనకి నేత్రాలు ఉన్నాయి, కానీ ఈ నేత్రాలు మాంసంతో తయారు చేశారు. ఈ జ్ఞానంతో తయారు చేయని నేత్రాలు కాదు, మాంసంతో తయారు చేశారు. ఈ కళలో ఎవరి కళలైనా కానీ ప్రేమ కానీ, శాంతి కానీ, దయ కానీ, ఆప్యాయత కానీ ఎక్కడైనా కనిపిస్తున్న ఏద్వేషలు కక్షలు కర్పణీయాలు. మీ హృదయంలో లేనిది మీ కళల్లోకి రాదు. మీ లోపల లేనిది కళల్లో కనిపించడానికి ప్రయత్నం చేయకండి. అమ్మకం కొంతమంది కళ్ళు చూస్తుంటే నిప్పులు కక్కుతూ ఉంటాయి, ద్వేషం కక్కుతుంటాయి. ఆ హృదయంలో ఎంత ద్వేషం? ఇది తెలివితేటలు ఉండొచ్చు. నీ తెలివితేటల వల్ల నువ్వు ఆత్మను తెలుసుకోవడానికి నీ తెలివితేటలు సహాయపడకపోతే ఆ తెలివితేటలు నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి, నిజాన్ని తెలుసుకోవడం కోసం, మోక్షాన్ని తెలుసుకోవడం కోసం నీ తెలివితేటలను ఉపయోగించకపోతే ఆ తెలివిని ఏం చేసుకుంటావు? కొంపలు తగలబెట్టడానికి తెలివి ఉపయోగించుకుంటావా? కక్షలు పెంచడానికి తెలివిని ఉపయోగించుకుంటావా? అశాంతిని పెంచుకోవడం నీ తెలివిని ఉపయోగించుకుంటావా? అనారోగ్యాన్ని పెంచుకోవడం నీ తెలివి ఉపయోగించుకుంటావా? నువ్వు బాగుపడటానికి జ్ఞానాలు, శాంతిలు, ప్రేమలు ఎదగటానికి నీ తెలివితేటలను ఉపయోగించుకుంటావా? మంచిగా చెడుగా నీ తెలివితేటలను ఉపయోగించుకుంటావు. ఏది మోక్షం, ఏది మోక్షం కాదు, ఏది శాంతి, ఏది అశాంతి అని విడగొట్టుకో. నువ్వు కూరగాయలని కత్తిపేట మీద ఎలా కోసుకుంటావో అదే నీ తెలివితేటలను ఉపయోగించి ఏది నిజం ఏది అబద్ధం అని నీ బుద్ధితోటి నీ తెలివితేటలు విడదీసుకో. విడదీసుకోకపోతే నీ తెలివల నీకు ప్రయోజనం ఎవరేది చెప్పినా మీరు నమ్మకండి. నేను చెప్పినా మీరు నమ్మవద్దు. మీరు నమ్మకండి. మీకు తెలివితేటలు ఉన్నాయి. మీ తెలివితేటలు మీరు ఆలోచించుకోండి. మీరు చెప్పి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు సబబుగా ఉన్నాయి, మన జీవితంలో ఎంతవరకు ఈ మాటలు ఉపయోగపడతాయి, ఇది గొప్ప కోసం చెబుతున్నారా లేదా నిజం కోసం చెబుతున్నారా, మనం బాగుపడాలని చెబుతున్నారా? మీ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీ తెలివిని జల్లుడితో జల్లించుకోండి. సోదర మహాశయ గారు సంపన్నురాలు వచ్చిందటండి, వీరికి మంచి తెలివితేటలు ఉన్నాయటండి, ఆందం ఉండటండి, డబ్బు ఉండటండి, చదువు ఉండటండి, తెలివి ఉండటండి, అన్నీ ఉన్నాయి. మరి అవి ఎన్ని పుణ్యాలు చేసింది? ఆమె భగవాన్ని అడిగింది. ఏమని అడుగుతాండి? మహారాజ్జీ మహారాజ్జీ తమంటే దయాపరులని విన్నాము, ఉత్తమోత్తములను కూడా విన్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాం. పూర్వం ఒకసారి వచ్చాను కానీ ఎక్కువ గంటలు ఎక్కువ రోజులు మీ దగ్గర ఉండలేకపోయాను, పరిస్థితులు అనుకూలించలేదు. స్త్రీని నేను ఆడదాన్ని అంటే ఆడదాను కాబట్టి నాకు ఎక్కువ మీరు సహాయం చేయాలి. నేను డైరెక్ట్ ఆ అమ్మాయి ఎంత బాధపడిందో భగవాన్తో చెబుతాను. నేను ఆడదాన్ని, ఆడదాను కళ కనిపించడం లేదండి, ఆడదాన్ని మగవాడు భగవాన్ తెలియటం లేదు. అయితే ఎంత గొడవ లోపల ఆ గుండె ఎంత తగిలిందో, ఆ గుండెకి ఎంత దెబ్బ తగిలిందో, ఆ గుండె ఎంత బాణశక్తం భరించిందో అని చేత స్వామి నేను ఆడదాన్ని. నేను ఆ వరణం ఎంత స్పష్టంగా చెబుతుందో చూశారండి. నువ్వు వయస్సులో ఉన్నాను అనుకున్నప్పుడల్లా రావటానికి మీ దగ్గరికి కుదరదు. ఇంటి చుట్టూ ఉన్న వారితో పడలేక పారిపోయినాను అంటే పరిస్థితులు అనుకోవడం అంటే ఇది. మీకు పూర్వజన్మ సుకృతం మంచిదైతే మీ పొరుగు వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువుల యొక్క సహకారం అనేక రంగాల్లో మీకు ఉంటుంది. ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అనేక విషయాల్లో సహకారం ఉంటుంది. మన పూర్వజన్మ సుకృతం కాకపోతే అందరూ మనకి వ్యతిరేకంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అంచేత ఎవరు ఏ కుటుంబంలో పుట్టారు ఆ కుటుంబాన్ని తిట్టుకోకండి. ఆ కుటుంబానికే మనం పనికి వస్తాం కాబట్టి ఆ కుటుంబంలో తీసుకొచ్చి ఈశ్వరుడు పడాల్సి. ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. ఎంతవరకు అయితే మనకు యోగ్యత ఉందో అంతవరకు అది వస్తువును మనం పొందుతాం. కానీ మనకు యోగ్యత లేని వచ్చి నెత్తి మీద పడాలంటారా? నేను ఆడదాన్ని, వయస్సులో ఉన్నాను, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళతో పడలేక పారిపోయినాను. మేము ఇతర దేశాల నుంచి ఎక్కడ వచ్చాం, మా దేశంలో మీలాంటి మహాత్ములు లేరు, నాకు కావలసినవన్నీ ఉన్నవి, జీవితంలో ఏ కొద్దివ లేదు, కానీ ఈ దేని వల్ల శాంతి వస్తుందో, దేని వల్ల సుఖం వస్తుందో, ఆ శాంతి నాకు లేదు. చదరాజు అన్నాడు, శాంతి లేని వాళ్ళకి సుఖం ఎక్కడది? నీకు ఎన్ని భోగాలున్నా, ఎన్ని భాగ్యాలు ఉన్నా, ఎన్ని గౌరవాలు ఉన్నా, నీ హృదయంలో శాంతి లేకపోతే నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అశాంతి సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రహస్యం మీరు చెబుతున్నారు, మీరు కీపిటింగ్ ఒక హార్ట్. నేను చెప్పిన విషయం మీరు నమ్మిన నమ్మకపోయినా నేను యథార్థం చెప్పి చచ్చిపోతాను. మీరు నమ్ముతున్నారా? నమ్మటం మీద సమస్య కాదు. మీ తెలివితేటల ముందు మీకు నేత వేస్తున్నా, అది మీరు గ్రహించండి, నుంచి పెట్టేయండి. నో కంపల్షన్, బలవంతం చేయడం సమస్య. నో కంపల్షన్, నో కంపల్షన్, నో కంపల్షన్. బలవంతం చేయటం కానీ మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పటం కానీ మిమ్మల్ని ఏ దేవుడికి అనుచరణ చేయడానికి కానీ మీరు ఇక్కడ కాదు. మీ శాంతి కంటే, మీ సుఖం కంటే దేవుడు ఎక్కువ కాదు. అంటే మీరే ముఖ్యం కాదు. మీరు లేని రమణ మహర్షిని నేను స్మరించలేదు. నాకు రమణ మహర్షి జ్ఞాపకం వస్తున్నాడు, కానీ మీరు లేని రమణ మహర్షిని మటుకు నాకు గుర్తు రావట్లేదు, నేను స్మరించలేదు. నాకు రమణ మహర్షి కావాలి, కానీ మీరు లేని రమణ మహర్షి మటుకు నాకు అక్కర్లేదు. ఈ ప్రకృతి విషయాలు ఏ విషయం మీదైతే మన మనసు వేదన లేదు, వాడకండు ఎంత దూరం వెళ్ళిపోయిందో వేదన కానీ, మళ్ళీ భవిష్యత్తు జన్మంలో ఎంతో కష్టపడితేనే కానీ మనస్సు వెనక రాదు, ఆత్మలో లయం కాదు. ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకుని మీ దైవమైన జీవితంలో మీరు బహు జాగ్రత్తగా అజాగ్రత్త పనికిరా. ఏ విషయాల మీదకి మీ మనస్సు వేదన లేదో చూసుకోండి. ఆ విషయం గురించి కనుక మీ మనస్సును విచిత్రా చేయకపోతే, ఈ జన్మలో చేయకపోతే వచ్చే జన్మలో చేయాలి, ఆ జన్మలో చేయకపోతే పై జన్మలో చేయాలి, ఆ జన్మలో చేయకపోతే పై జన్మలో చేయాలి అంటే విద్యుడు రావకుండా వాటికి మీకు ఆత్మ సంకల్పకరం కాదు. మీ బుద్ధి ఆత్మ వైపుకి వెళ్ళదు, మీ బుద్ధికి శాంతి దొరకదు, సుఖం దొరకదు. నాకేమి లోటు లేదు స్వామి, జీవితంలో ఏ కొద్దివ లేదు, నాకు ఈ కొరత ఉంది జీవితం అని చెప్పడానికి లేదు. ఇది మెటీరియల్, భౌతికంగా చూస్తే నాకు ఈ కొద్దివ ఉంది, నాకు ఈ కొరత ఉంది, ఇది ఎవరు తీరుస్తారు ఈ కొరత అని చెప్పడానికి వీళ్ళు. అన్నీ ఉన్నాయి, నా తండ్రి కానీ నా భర్త కానీ నాకేమి ఉపకారం చేయక్కర్లేదు, అన్ని కంఫర్ట్స్ నాకు అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు. అంతేకాదు నాకు సుఖం కూడా లేదు. ఆ శాంతి తమ ఆశ్చర్యం వల్ల లభింపగలగిన ఆశ నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. ఎంత గొడవ చెప్పిందండి, అది ఇంతకీ ఎందుకు వచ్చానంటే నాకు శాంతి లేదు కాబట్టి, అంతేకాదు నాకు సుఖం లేదు కాబట్టి, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూస్తే నాకు శాంతి కలుగుతుందనే దేశం కానీ దేశం ఇంత దూరం వచ్చి మీ దగ్గర పొందాలని స్వామి ఈ సంపం చెప్పి. పాల్ బ్రంటన్ అని అతను ఇంగ్లీష్ లో గొప్ప రచయిత. ఆ పాల్ బ్రంటన్ 1934 రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చాడు. అది వచ్చే ముందు కంకి స్వాముల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక అరగంట మాట్లాడాక బ్రంటన్ ఒక మాట అన్నాడు, నేనే కనుక జ్ఞానం అయితే మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు వేస్తారని. సమాధానం చెప్పడం మాట వదిలేయండి, ఎక్కడ మనిషి నేను అడగటానికి ప్రశ్న ఏంటన్నా కూడా కొంత ఓందతనం ఉండాలి, కొంత అంతస్తు ఉండాలి, కొంత మేధస్సు ఉండాలి. ఏంటి ప్రశ్న ఏంటండి? స్వామి నేనే కనుక జ్ఞానం అయితే మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతాను. బ్రంటన్ బ్రంటన్ నువ్వే కనుక జ్ఞానం అయితే అసలు ప్రశ్నలు లేదా? బ్రంటన్ నేనే కనుక జ్ఞానం అయితే ఎటువంటి ప్రశ్నలు అడుగుతాను నువ్వు అంటున్నావు. నువ్వే కనుక జ్ఞానం అయితే ప్రశ్నే రాదు నీకు, అసలు ప్రశ్న అడగటానికి ఏముంది? ద్వైతమే, ద్వైతం ఉంటే నీకు ప్రశ్న, ద్వైత బుద్ధి అంటే నీకు ప్రశ్న. అద్వైత స్థితిలో రెండో వస్తువు లేని స్థితిలో అటువంటి నిరాకార స్థితిలో అద్వైత స్థితిని నువ్వు పొందినప్పుడు నీకు ప్రశ్నే రావచ్చు. దేవుడు ఉన్నాడా లేనని కానీ, ఈ ప్రకృతి గురించి కానీ ఏ రకమైన ప్రశ్న నీకు రానే రాదు. ఎప్పుడు నీకు ఆత్మను తెలుసుకున్నావు, నీకు ఆత్మానందం తెలిసే వరకు ఈ సినిమాల ఆనందం, ఇంద్రియాల ఆనందం, ఈ కాసుగోట్ల ఆనందం, ఈ వినోదాల ఆనందం, ఈ డబ్బు ఆనందం, బాహ్యంగా ఉన్న ఆనందాల వైపుకి నీ మనస్సు వద్దన్నా, నీ బుద్ధిని వద్దన్నా తీవ్రమైన వేగంతో పరిగెత్తుంది. ఉంటుంది. ఎప్పటి వరకు నీ ఆత్మానందం నీకు తెలుసుకుంది. ఇది తప్పదు, ఇది తప్పదు, ఇది నిత్యం. నిగ్రహకిం కర్షతి, నీకు ఆత్మానుభవం నీకు రానప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం అక్కిని, లేదా భీమవరం సినిమాకి వెళ్ళిపోదాం అనుకుంటావు. అలా కాదు, ఉపన్యాసంలో చెప్పారు సినిమాలు ఎక్కువ చూడద్దని మీ మనసు చెబుతుంది. వారు చెబితే చెప్పారు, గంటసేపు అయితే ఆ గొడవ వదిలేద్దాం, ఆ పాత ఆ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంటే అని మళ్ళీ వచ్చేస్తుంది. నీలో నా సంస్కారం ఒకరోజు కాబట్టి, ఒకరోజు బుధవారం ఆపుతుంది, లక్ష్మివారం ఆపుతుంది, శుక్రవారం తీసుకుని సినిమాల్లో పడారు. ఎందుకంటే నిగ్రహకి నీకు వస్తువు లభ్యం కానప్పుడు, నువ్వు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, నీకున్న వాసన, నీకున్న సంస్కారం, నీకున్న అభిరుచి బలవంతాన్ని మనస్సును ఆత్మ నుంచి బయటికి లాగి బహిర్ముఖం చేసి పడుతుంది. నిగ్రహకి కలిసి నేను కాదు చెబుతాంట, భగవంతుడు వాసుదేవుడు భగవద్గీతలో చెప్పాడు, భగవంతుడు పుష్టిలో వాడు ఓ అర్జున నిగ్రహకి కలిసి ఆ వస్తువు నీకు తెలియనప్పుడు, అది నీకు లభ్యం కానప్పుడు, ఆత్మలభ్యం పొందినప్పుడు, నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళబెట్టుకునేలా కూర్చున్నప్పటికీ నీ మనసు లోపల విషయాలు చింతిస్తుంటే నీ నిగ్రహం ఏం చేస్తుంది? కిం కలిసి ఏమి చేస్తుంది, ఏమి చేస్తుంది? ఎక్కడ నీ మనస్సు ఉండో అక్కడ తీసుకెళ్లి నీ శరీరాన్ని పడే. అది ఒక పరమేశ్వరుడు లొంగుతుంది, కానీ నీ నిగ్రహం వల్ల సాధ్యం పడు. ఒక నిగ్రహమే కాదు, ఒక నీ ప్రయత్నం చాలదు. ఈశ్వరుడు దయ్యం ఉండాలి, ప్రయత్నం చెయ్యి కానీ వద్దనటం లేదు స్వామి, అది ఒకటే చాలదు. ఆ ప్రయత్నంతో పాటు ఈశ్వరుని దయ, ఈశ్వరుని ప్రేమ, ఈశ్వరుని అనుగ్రహం, ఈశ్వరుని కరుణ నీ నెత్తి మీద ఉండాలి అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. ఎవడు మాయని మాయం చేయగలరు? ఒక ఆత్మ దర్శించిన వాడిని మాయని మాయం చేయగలరు, కానీ మనం మటుకు మాయని మాయం చేయగలం. పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, గౌరవం వస్తుంది, కానీ జ్ఞానం మటుకి రాదు. జ్ఞానం ఎవరికి వస్తుంది? ఆత్మ తెలుసుకున్న వాడికి జ్ఞానం వస్తుంది. ఆత్మను తెలుసుకోకుండా ఎవరైనా మోక్షం కోసం ప్రయత్నం చేస్తే అసాధ్యం, అది జరగనే జరగదు. అబద్ధం. ఆత్మను తెలుసుకోకుండా మనకి ఎవరికి మోక్షం రాదు. మాయ విడిచిపెట్టదు. నా మనసు నిలకడగా ఉండటం లేదండి, నా మనసు పుదిరిగా ఉండటం లేదు, నా మనసు నాకు చోట ఉండమంటే ఆగటం లేదు అని ఇదే జనరల్ గా కంప్లైంట్స్. ఇదే భగవాన్ చెప్పారు, మీ మనస్సు ఆగటం లేదు, మీ మనసును ఆగమంటున్నారు, మీ మనసు ఆగటం లేదు, నా మనసును కదలమంటున్నాను, అది కదలటం లేదు. ఎక్కడ కదులుతున్నారు? ఉన్నది ఒకటే వస్తువు, ఇంకెక్కడ కదులుతున్నారు? ఆత్మని తెలుసుకో. నువ్వు ఆత్మ అవ్వు, నువ్వు శాంతి సామ్రాజ్యానికి స్వరాజ్యం పొందుతావు. అది నిజమైన స్వరాజ్యం. ఏది స్వరాజ్యం? స్వరాజ్యం. ఏది స్వరాజ్యం? ఇది స్వరాజ్యమా? నా మనస్సు నా చేతిలో లేదు, నేను సుఖపడాలంటే సుఖపడలేకపోతున్నాను, నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదని అంటున్నాను. ఇది స్వరాజ్యమా? స్వతంత్రమా? అస్వతంత్రమా? నిజంగా నాకే కనుక స్వరాజ్యం ఉంటే, నాకే కనుక ఆత్మను తెలుసుకుని ఉంటే, నాకు శాంతి ఉండాలంటే ఉండాలి, నువ్వు నిలబడి ఉంటే మనస్సు నిలబడాలి, అది స్వరాజ్యం అంటే. ద్వేషాలకి, కామక్రోధాలకి, పొగడ్తలకి, విమర్శలకి లొంగిపోయి దుఃఖపడి నా మనస్సు స్వరాజ్యం పొందినట్ట, నేను ఆత్మను తెలుసుకున్నట్ట. ఏది స్వరాజ్యం? స్వరాజ్యం, స్వరాజ్యం. నీకు సుఖపడాలని ఉంది కానీ నువ్వు సుఖపడలేకపోతున్నావు, మరి ఏది నీ స్వరాజ్యం? నీకు శాంతి కావాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ శాంతిని పొందలేకపోతున్నావు, ఏది నీ స్వరాజ్యం? నీకు స్వరాజ్యం ఆ స్వరాజ్యం? నీకు స్వేచ్ఛ ఉందా? నీకు ఆవకాయ పడదనుకో, ఆవకాయ మానేయి అని చెబుతాంటే నీ మనస్సు వింటుందా? పొట్ట బాధపడుతుంది, పొట్ట బాధపడే కానీ మనస్సు ఊరుకోవటం లేదు. డాక్టర్ గారు చెబుతున్నారు నువ్వు ఆవకాయ మానే అని చెబుతున్నారు, అయినప్పటికీ నీ మనసు ఆవకాయ తింటానంటాను. ఏమిటి నీ స్వరాజ్యం? స్వరాజ్యం. నీ ఇంద్రియాలు నీ చేతిలో లేవు, నీ మనస్సు నీ చేతిలో లేదు, నువ్వు సుఖపడాలంటే సుఖపడలేకపోతున్నావు, ఏమిటి స్వరాజ్యం? నువ్వు పొందే స్వరాజ్యం? మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. కానీ మీ నెత్తి మీద మేము ఏమైనా బరువు పెడతాం? బరువు పెట్టడం లేదు. ఏం చెబుతున్నాం? మిమ్మల్ని తెలుసుకోమంటున్నా చెబుతున్నా, కానీ ఎదట వాళ్ళని మిమ్మల్ని తెలుసుకోమని చెప్పటం లేదు మేము. ఎదట వారిని తెలుసుకోమని మీకు చెప్పటం లేదు మేము. ఎదుట వారు బోధట్టని నీకు చెప్పడం లేదు. మీరెవరో మిమ్మల్ని తెలుసుకోమంటున్నారు. న్యాయం ఉందా ఇందులో? అన్యాయం ఉందా? మీరు ఉన్నారా లేరా? మీరెవరో మిమ్మల్ని తెలుసుకోమంటున్నారు. ఇందులో మీకు ఏమైనా బరువు ఉందా? ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మీకు ఈశ్వరుడి మీద విశ్వాసం చెల్లించకూడదు? ఏమండి ఎవరు ఎంటారండి ఈ రోజుల్లో, ఈ పురాణాలు, ఈ ఉపన్యాసాలు ఎవరు ఎంటారండి, ఎవరు కావాలండి? అది మీరు వీటిని కనుక అలక్ష్యం చేస్తే, ఈ భగవంతుడు చెప్పిన వాణిని మీరు వినకపోతే, ఎప్పుడో రాబోయే జన్మల్లో మిమ్మల్ని తలుపు సంది పెట్టి నొక్కి నొక్కి అనే మాట వీలకి వస్తారు వాడు. ఈశ్వరుడు కొరడా పుచ్చుకుని తలుపు సందుని పెట్టి నొక్కి నొక్కినప్పుడు, మిమ్మల్ని కష్టాల్లో పెట్టి పిండినప్పుడు కానీ, అయ్యో స్వామి ఇలా చెప్పాడు కదా ఆ రోజు నేను వినలేదు కానీ బాధ మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంపన్నురాలు అంటాను, ఏమని శాంతి కోసం మీ దగ్గరికి వచ్చాను, నాకు సుఖం లేదు, సుఖం కావాలంటే శాంతి ఉండాలి, ఆ శాంతి కోసం మీ దగ్గరికి వచ్చాను, శాంతి వస్తే సుఖం వస్తుంది అని మీ దగ్గరికి వచ్చాను రమణ స్వామిని అడిగింది. అప్పుడు భగవాన్ అంటున్నారు, భక్తి నీ భక్తి నీ కోరికను నెరవేరుస్తుంది. నువ్వు భక్తితో ఇక్కడికి వచ్చావు, నీ భక్తే నీ కోరిక నెరవేరుస్తుంది. నేను నెరవేరుస్తానని చెప్పటం లేదు, నీ భక్తే నీ కోరిక నెరవేరుస్తుంది. భగవాన్ సర్వసాధారణంగా ఇన్ పెర్సనల్ గా మాట్లాడతారు, కానీ పెర్సనల్ గా మాట్లాడతారు.
తన మీద ఏం పెట్టుకుని మాట్లాడరు. స్వామి స్వామి మీ గురించి మేము ఎక్కడికి వచ్చాము అరుణాచలం ఎవరైనా భగవంతుడు చెబితే మరి నేను ఎవరి గురించి ఇక్కడికి వచ్చాను? ఆయన మీద ఏం పెట్టుకోరు చూడండి, ఎంత నిరహంకార స్థితితో, ఎంత నిరాడంబర స్థితితో, ఎంత నిరాభిమాన స్థితితో మీరు చూడండి. ఎవరైనా చిన్న మాట మన ఇంటిలో అంటే, మన క్షేమం కోరే వాళ్ళు మనల్ని చిన్న మాట అంటే మనకి ఎంతో దుఃఖం వస్తుంది. కారణం ఈ దేహాభిమానం, మనకు దేహాభిమానం ఉంది కాబట్టి మన క్షేమం కోరి ఎవరైనా తిట్టినా కానీ మనకు దుఃఖం వస్తుంది. రమణ మహర్షి గారు ఏది చెప్పిన ఇంపర్సనల్ గా చెప్పారు, కానీ నేను చెబుతున్నాను నువ్వు వీననే మాట ఎన్నడూ చెప్పండి. షేక్స్పియర్ చెప్పాడు మూడు రకాలైన మనుషులు పుడతారట ఈ ప్రపంచం, వీళ్ళు ముగ్గురు మహాత్ములేనట. మొదటి రకం ఎటువంటిది అంటే తల్లి కడుపుల నుంచి బయటకు రావటమే మహాత్ములుగా పుడతారట. వాళ్ళ చూపు, వాళ్ళ మాట వైభవంగా ఉంటుంది. ఒక విష్ణువు యొక్క చూపు కింద, విష్ణువు యొక్క మాట కింద, చేష్ట కింద ఉంటుంది. తల్లి కడుపుల నుంచి బయటకు రాగానే ఆ వెలుతుర ముఖంలో ఉంటుంది, ఆ మాటలో ఆ సంస్కారం అలా ఉంటుందటండి. కొంతమంది పుట్టుకతోటి మహాత్ములటండి, వాళ్ళకి సాధనతోటి పని లేదు. ఇంకా రెండో రకం మనుషులు ఉంటారటండి, వాళ్ళు పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టరటండి, కొన్ని గొప్ప గొప్ప పనులు చేస్తారటండి, మంచి మంచి సత్కార్యాలు చేస్తారటండి. వాళ్ళు చేసిన పనులు చూసి మనం అనుకుంటా ఉంటుంది ఎంత మహాత్ముడు, ఎన్ని గొప్ప పనులు చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు రెండో రకం మహాత్ములు. ఇంకా మూడో రకం మహాత్ములు ఎవరంటే, వాళ్ళు పుట్టుకతోటే గొప్పగా పుట్టరటండి, పుట్టి మంచి పనులు చేయరటండి, కానీ మేము మంచి పనులు చేసినట్టుగా మీరు అందరూ అనుకోవాలని పీకు నొక్కుతూ ఉంటారట. ఆ మహాత్ములతో లోకం అంతా నిండు ఉందని షేక్స్పియర్ డ్రామాలో చెప్పారు. అంటే వాళ్ళు మనకి పెట్టకపోయినా పెట్టినట్టు చెప్పుకోవాలి, వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోయినా మీరు చాలా గొప్పవాళ్ళని సాంబ్రాణ పొగ వేస్తూ ఉండాలి. కొంతమంది అండి వాళ్ళని వాళ్ళే ఎంతో చక్కగా అలంకరించుకుంటారు, అద్దంలో చూసుకుంటారు, బాగున్నాం చాలా బాగున్నాం అని అలంకరించుకుంటారు. అది ఒక రకంగా అహంకారాన్ని అలంకరించుకోరు. కొంతమందిని వాళ్ళు అలంకరించుకోరు, వాళ్ళు ఏమి తింటున్నారో, ఏమి కట్టుకుంటున్నారో వాళ్ళకి అక్కర్లేదు. ఎదుట వాళ్ళు ఏది తింటున్నారో, ఏది కట్టుకుంటున్నారో, ఎదుట వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో నిరంతరం వాళ్ళ గురించి ఆలోచించి జీవించి మరణిస్తారు. వాళ్ళు ఈశ్వరుని అలంకరిస్తున్నారు. మీరు ఇప్పుడు ఎవరిని అలంకరిస్తున్నారు, ఎవరిని అలంకరించుకుంటున్నారు? మీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోరు. మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో మాట అన్నారు, ఓ భక్తులారా మీ అందరి అవసరాలు అవసరాలైతే మీ అవసరాలు భగవంతుడు తీరుస్తాడు, కానీ మీ ఆశ మటుకు భగవంతుడు తీర్చడు. మీకు ఆరోగ్యం కావాలని ప్రార్థించండి, అన్నం కావాలని ప్రార్థించండి, అన్నం లేకపోతే మీ అవసరం భగవంతుడు తీర్చగలడు, కానీ మీ ఆశ మటుకు భగవంతుడు కూడా తీర్చడు. మీరు ఎక్కువ జ్ఞానం గురించి చెబుతున్నారు, భక్తి గురించి ఎక్కువ చెప్పడం లేదని కొంతమంది అంటున్నారు నా గురించి. సరిగ్గా ఈ మాట అన్న మరుసటి రోజున పొలమూరు నుంచి ఒక అమ్మాయి వచ్చి, అమ్మాయి వచ్చి, నాన్నగారు మీరు నాకు జ్ఞానం గురించి చెప్పండి, భక్తి గురించి వినలేకపోతున్నాను. భక్తి తక్కువని జ్ఞానం ఎక్కువ అని కాదు, అమ్మాయి సంస్కారం జ్ఞానం వైపు మొగ్గుతారు. అంటే పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే మనం ప్రయాణం చేశామో, ఏ సంస్కారాన్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ ప్రవృత్తిని అభివృద్ధి చేసుకున్నామో, ఈ జన్మలో ఆ మార్గం మీదే మన మనస్సు వెళుతూ ఉంటుంది. భక్తి మార్గమో, జ్ఞాన మార్గమో, యోగ మార్గమో, కర్మ మార్గమో, ఏదో ఒక మార్గం పూర్వజన్మలో ఏ మార్గంలో మనం సాధన చేశామో ఆ మార్గం ఇప్పటికి తీవ్రమైన వేగంతో ఈ జన్మలో కూడా మన మనస్సు అటు వాడుతూ ఉంటుంది. భక్తి నీ కోరిక నెరవేరుస్తుంది. నీకు భక్తి ఉంటే నీ కోరికలు కూడా నెరవేరుతాయి. కాదంటాం లేదు, కానీ అది అంత మాత్రం చేతే అవి మెట్లే కానీ మేడ కాదని. నాలుగు మెట్లెక్కి ఇక్కడ కూర్చి ఇదే మేడ అనుకుంటే కుదురుతుంది, కుదరదు. అది ఏది మేడ, ఏది అంతస్తు, నీ ఆత్మ అంతస్తు. ఈ లోపల తాత్కాలికంగా నీ కోరికలు నెరవేరవచ్చు, నీకు మంచి పరిస్థితులు రావచ్చు, ఇవన్నీ మెట్లు మాత్రమే, సోపానాలు మాత్రమే. భగవంతుడు ఏం చేస్తా అంటే ఒకసారి మీ కోరికలు నెరవేరుస్తాడు. ఏం చేయాలి, మీ కోరికలు నెరవేరుస్తే ఆయన మీద విశ్వాసం పెరుగుతుందని ఉద్దేశం మీద నెరవేరుస్తాడు. అవి మెట్టులే కానీ మేడ కాదని. చాలా మంది నాకు మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదంటారు. ఏమండి, ఎవరితోటి చెప్పకండి, మనస్సులో శాంతి లేనప్పుడు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అసలు మనస్సులోనే శాంతి లేనప్పుడు మనశ్శాంతి ఎక్కడ? శాంతి మనస్సులో లేదు, శాంతి దేవుడిలో ఉంది, శాంతి నిజములో ఉంది, శాంతి ఆత్మ. దేవుని తెలుసుకునేవాడికి శాంతి వస్తుంది, ఆత్మను తెలుసుకునేవాడికి శాంతి వస్తుంది. అసలు మనస్సులోనే శాంతి లేనప్పుడు మనశ్శాంతి ఎక్కడ? దేవునికి ఏమి ఇస్తారు మీరు? మీకు ఎవరిని ఏదైనా ఇష్టం లేకపోతే ఆ ఇష్టాన్ని దేవుడికి ఇచ్చేయండి. దేవునికి ఏమి ఇస్తారని మీరు? అరటిపళ్ళు ఇస్తారు. అరటిపళ్ళు ఇస్తారో దేవుడికి అది కాదు. మీకు ఎవరి మీద అయితే ద్వేషం వస్తుందో ఆ ద్వేషాన్ని దేవుడికి ఇచ్చేయండి. ఎవరి మీద అయితే మీకు కోపం వస్తుందో ఆ కోపాన్ని దేవుడికి ఇచ్చేయండి. మోక్షం రాదు మనం మీరు ఎవరి కంగారు పడకండి. దేవుడు దయామయుడు, అందరికీ మోక్షం ఇస్తాడు. దేవుడు క్రూరుడు కాదు, దయామయుడు, మీకు అందరికీ మోక్షం ఇస్తాడు. మీ ఇంటి పని మీరు ఎలా చేసుకుంటున్నారు, ఈ ప్రపంచానికి సంబంధించిన పని దేవుడు ఎలా చేస్తాడు? ఎవరైతే సమాజం కోసం పని చేస్తున్నాడు వారి దేవుడు. ఎవరి ఇంట్లో పని వారు చేసుకుంటున్నారు, మీ ఇంట్లో పని మీరు చేసుకుంటున్నారు, వారి ఇంట్లో పని వారు చేసుకుంటున్నారు, కానీ సమాజం అందరి కోసం పని చేసేవాడు వారి దేవుడు. అంటే మీరు కూడా సమాజ క్షేమం కోరి సమాజం కోసం ఏదైనా కొంత పని చేయగలిగితే మీకు కూడా దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. ఇంకేత ఆయన కూడా ఆపణ చేస్తున్నారు. అంటే మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి, చక్కగా చేసుకోండి, పని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయకండి. నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే భావనను విడిచిపెట్టండి, కానీ భావన విడిచిపెట్టకండి. భావన అవసరమే, అహంభావనను విడిచిపెట్టండి. నేను చేస్తున్నా భావన విడిచిపెట్టి మీరు పని చేస్తే మీలో ఉన్న దుఃఖం అందరికి ఇప్పుడే చల్లారిపోతుంది, ఎక్కడే చల్లారు. ఈ అహంకారం వాళ్ళు మనకు ఆశాన్ని. మీరందరూ జీవన్ముక్తులు అవ్వాలి, మీరందరూ జ్ఞానులు అవ్వాలి, మీరందరూ దేవతలు అవ్వాలి. ఎవరి సమక్షంలో కూర్చుని వెంటనే విపరీతమైన మీ నోటితోటి చెప్పటానికి వీలైనటువంటి, రాయటానికి వీలైనటువంటి, ఒక లోకాతీతమైనటువంటి, ఊహాతీతమైనటువంటి, అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి, ఉదాత్తమైన శాంతి వచ్చి ఎవరైనా ఆవహిస్తుండే వాడి జ్ఞానం. మనస్సులో శాంతి లేదు, మనస్సులో శాంతి లేనప్పుడు మనస్సుకి శాంతి ఎక్కడ వస్తుంది? మైండ్ మీన్స్ డిస్టర్బెన్స్. ఎవరైతే మనస్సు యొక్క పరిధిలో దాటలేడు, ఎవరైతే మనస్సుని జైల్లో ఉన్నాడో వాడి తీవ్రమైనటువంటి శోభకు గురవుతూ ఉండవలసింది. నువ్వు మనస్సు నుంచి శాంతి ఆశించకు, మనస్సులో శాంతి లేదు. ఆత్మను శాంతి ఉంది, ఆత్మని తెలుసుకో. నువ్వు ఆత్మ అవ్వు, నువ్వు శాంతి సామ్రాజ్యానికి స్వరాజ్యం పొందుతావు. అది నిజమైన స్వరాజ్యం. నీకు సుఖపడాలనుంది, కానీ నువ్వు సుఖపడలేకపోతున్నావు, మరి ఏది నీ స్వరాజ్యం? నీకు శాంతి కావాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ శాంతిని పొందలేకపోతున్నావు, ఏది నీ స్వరాజ్యం? మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. మీకు ఇష్టం లేకపోతే నా మాటలను కాదనండి, నా మాటలను ఊసేయండి. మీకు ఇష్టం లేకపోతే నా జీవితాన్ని కూడా మీరు కాదనవచ్చు, కానీ ఆత్మ గురించి నేను చెప్పే మటుకు ఈ మాటలను మటుకు దయించి మీరు కాదనవుతాను. ఇంకేత అది మీరే, మిమ్మల్ని మీరు కాదనకండి, మిమ్మల్ని మీరు కాదనక. మీ ఆత్మని విడిచిపెట్టి దేవుడు ఎక్కడో దూరం అలేదు. మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ బిడ్డలు ఎప్పుడు వస్తారని, ఎప్పుడు ఈ బిడ్డలు మన వైపు ముఖం తిప్పుతారా, మన ఏంది ఎప్పుడు ఆకర్షించుకుందామని తల్లి బిడ్డల కోసం నిరీక్షించినట్టు ఆత్మ మన కోసం ఎదురు చూస్తుంది. ముఖం అటు తిప్పటానికి మనం ఇష్టపడటం లేదు, కాదనకండి. ఆత్మ యొక్క వైభవాన్ని కానీ, ఆత్మ యొక్క సామ్రాజ్యాన్ని కానీ, ఆత్మ యొక్క ప్రీతిని కానీ, ఆత్మలో ఉన్న సుఖాన్ని కానీ, శాంతిని కానీ, సంతోషాన్ని కానీ కాదనకండి. ఆత్మనే కాదనకండి. ఎప్పుడే ఉండేది అదే. నా దేహం నాది కాదు, నన్ను విడిచిపెడుతుంది. నా తలంపులు నాది కాదు, నన్ను విడిచిపెడుతున్నాయి. కానీ ఆత్మను విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేను. ఎందుచేతండి ఆత్మను నేను, నన్ను విడిచిపెట్టి నేను ఉండగలను. ఆత్మనే కాదనకండి. నీకు ఎంత డబ్బు ఉన్నా వల్లకాడి దగ్గరికి రాదు. పోనీ నన్ను కష్టపడి సంపాదించాడు వల్లకాడి దాకా సాగనంపుదామని మీ డబ్బు అనుకోరు. మీ చదువుకి, మీ డిగ్రీలు, మీ పట్టాలు, మీ గౌరవాలు కూడా వల్లకాడి దాకా రాదు. వల్లకాడి దాకా ఎవరు వస్తారండి? మీ చుట్టాలు వస్తారు, మీ స్నేహితులు వస్తారు. తర్వాత వాళ్ళకి మనకి సంబంధం తెగిపోతుంది. సోదర మహాశయ గారా, మీరు ఎవరినైతే ప్రీతిగా చూస్తున్నారో వాళ్ళు వల్లకాడి దాకా వస్తారు నేను కాదంటూ లేదు. కానీ ఆత్మ నిరంతరము జన్మ జన్మకి మిమ్మల్ని ఉరికి పెట్టకుండా మీ హృదయంలో అంటే మీకు కూడా వస్తుంది. మీకు కూడా వచ్చేది ఆత్మ ఒకటే, అది హృదయంలో ఉంటుంది, మీ మరణంలో కూడా ఉంటుంది, మీ మరణాన్ని చూస్తూ ఉంటుంది, మీ మరణానంతర ప్రయాణంలో కూడా మీకు కూడా ఉంటుంది. ఒకే వస్తువు మీకు కూడా ఉంటుంది. 24 గంటలు జన్మ జన్మలకు విడిచిపెట్టకుండా మీకు కూడా ఉండేది మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు, మీ పరిసరాలు కాదు, మీకు కూడా ఉండేది నిరంతరం ఉండేది ఒక ఆత్మ ఒకటే. అటువంటి ఆత్మని మీరు ఉపేక్షిస్తారా, దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. శ్మశానంలో మన దేహం కాలిపోయిన తర్వాత కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని అంటి పెట్టుకునే ఆత్మను మీరు ఒక్కసారి స్మరించారు, ఆత్మను ధ్యానం చేయరా, ఆత్మను జపించరా, ఆ మరణానంతరం కూడా మీరు కూడా ప్రయాణం చేసే ఆత్మని గురించి మీకేమీ అక్కర్లేదా? దాని గురించి మీరు ధ్యానం చేయలేకపోతే, జపం చేయలేకపోతే, పూజ చేయలేకపోతే కనీసం వినడానికి కూడా మీకు చెవులు లేవు. మరణానంతరం మనకు కూడా వచ్చేది ఆత్మ ఒకటి. అది కాలదు, శ్మశానంలో కాలదని మనం కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక క్షణం కూడా మనం అది విడిచిపెట్టాలి. అటువంటి ఆత్మ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా విన్నారా? దాన్ని తెలుసుకోవాలంటే తప్పని ఎప్పుడైనా పడతారా? మీ కాలాన్ని కానీ, మీ ధనాన్ని కానీ, మీ దేహాన్ని కానీ ఆత్మని తెలుసుకోవడానికి ఎప్పుడైనా వెచ్చించారా? వంట కోసం, భోగాల కోసం ఎన్నో శ్రమ పడుతున్నాం, కానీ ఎప్పుడైనా మీరు ఆత్మను తెలుసుకోవడానికి మీ దేహాన్ని ఎప్పుడైనా నలిపారు? దేహం ఉంది కదా మనకి, ఆ దేహంతో ఎప్పుడైనా ఆత్మను తెలుసుకోవడానికి కొంచెం శ్రమ పడ్డారు? మీరందరూ సామరపోతులని అనటం లేదు, మీరందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు, అదంతా రైతే. కానీ ఆత్మను తెలుసుకోవడం కోసం ఎప్పుడైనా శ్రమ పడ్డారో కాదనకండి. మీరు ఆలోచించండి, ఎవరు రాముడు జ్ఞాని, రమణ మహర్షి జ్ఞాని, వశిష్ఠుడి జ్ఞాని, యేసుక్రీస్తు జ్ఞాని, కృష్ణుడి జ్ఞానిని చెప్పుకుంటూ ఇళ్లలో కూర్చుంటే మీకేం కలిసి వస్తుందమ్మా? ఎవరో జ్ఞాని అయితే మీకు కలిసి వచ్చిందంటే మీకు ఒరిగింది. కంచిమరులు ఎవరికో 100 ఎకరం ఆస్తి ఉంటే మీకేమి? మీ పొట్ట కాలు డబ్బున్న వాళ్ళందరికీ ఏమో అగీర్తి బాగా, డబ్బు లేని వాడికి ఆకలకు. ఎవరికో జ్ఞానం వస్తే మీకు ఒరిగేది ఏంటి? మీరు బాగుపడటం మీరు చూసుకోండి. శ్మశానం అనంతరం మీ బిడ్డలు, మీ భర్తలు, మీ మేనమామలు, మీ తండ్రులు, మీ చుట్టాలు,
వీళ్ళెవరు రాదు కదా.
అయితే మీ సంసారంతో సంబంధం తెగిపోయినట్టు ఏం తగలేదు. మీ సంసారంతో సంబంధం తగదు. మీ సంసారం మీరు చచ్చిన తర్వాత మీకు కూడా వస్తుంది. ఏది సంసారం? బయట మనుషులు సంసారం కాదు, నీ మనస్సే సంసారం. నీ మనస్సు నీకు కూడా వస్తుంది. మళ్ళీ వచ్చే జన్మలో కూడా నీ చుట్టాలు మారచ్చు, నీ స్నేహితులు మారచ్చు, నీ బట్టలు మారచ్చు, నీ పరిసరాలు మారచ్చు, నీ వాతావరణం మారచ్చు, కానీ నీ మనస్సుని నీ విడిచిపెట్టదు. నీ కూడా వస్తుంది సంసారం. అంటే నీకు బయటకు ఉన్న మనుషులు కాదు, నీ మనస్సే సంసారం. అది నిప్పుతోడు కాదు అంటే నీ మరణించిన తర్వాత నీకు కూడా వస్తూనే ఉంది సంసారం. నీ విడిచిపెట్టదు. ఎక్కడ సంసారం లేదు, ఆత్మలో సంసారం లేదు. నువ్వు ఆత్మను తెలుసుకునే వరకు సంసారం నీ విడిచిపెట్టదు. నిన్ను తరుగుతూనే ఉంటుంది, నిన్ను తరుగుతూనే ఉంటుంది, నిన్ను తరుగుతూనే ఉంటుంది. ఎంతకాలమైతే నీకు సంసారం ఉండు, ఎంతకాలమైతే నీకు ప్రారంభ కర్మ ఉండు, అంతవరకు నీకు మోక్షం. ఏ దారిని వెళ్ళమంటారని స్వామి నన్ను అని భగవాన్ అడిగితే వచ్చిన దారిని ఏడుపు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆత్మ నుంచి వచ్చావు. ఆత్మ నుంచే నేను నేను అనే స్ఫురణ వస్తుంది. మీ తలకాయలో రావటం లేదు, మీ కాళ్ళలో రావటం లేదు, మీ చేతుల్లో రావటం లేదు, మీ గుండెలో వస్తుంది. ఎప్పుడే చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఆ స్ఫురణ పట్టుకుని ఆ నేను జాడ తీసుకుని దానికి యజమానిటువంటి ఆత్మను తెలుసుకో. కుక్క చేసే పని కూడా నువ్వు చెయ్యలేవా? సమా మరి సక్షమామల్ అన్నాడు, కుక్క చేసే పని కూడా నువ్వు చేయలేవా? కుక్క తన యజమానికి దూరం అయిపోతే ఆ వాసన పట్టుకుని, ఆ అడుగుల యొక్క వాసన పట్టుకుని కుక్క యజమాని చేరుకుంటుంది. అదే నీ నేను అనేటువంటి తలపు ఎక్కడి నుంచి వస్తుందో ఆ వాసన పట్టుకుని కుక్క చేసే పని కూడా నువ్వు చేయలేవా? అంటే కుక్క యజమాని దగ్గరికి ఎలా వెళ్తాందో అలాగే ఈ నేను తలంపుని పట్టుకుని దానికి యజమాని అనేటువంటి ఆత్మను చేయి. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి నేను నిస్ఫురణ ఉంది, దేవుడు లేడని చెప్పేవాడికి నేను నిస్ఫురణ ఉంది. ఈ నేను నేను స్ఫురణ లేని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడే కాదు, ఈ విశాల ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు? దేవుడు ఉన్నాడని చెప్పు, దేవుడు లేడని చెప్పు అని చంటి పిల్లల మాటలు, చంటి పిల్లల మాటలు. రమణ మహర్షి నీతో వాదించడానికి రాలేదు, నీకు సందేశం ఇవ్వడానికి, నిన్ను అనుగ్రహించడానికి, నిన్ను కరుణించడానికి, నిన్ను ఆత్మ సామ్రాజ్యానికి అభివృద్ధి చేయడానికి రమణ మహర్షి ఇక్కడికి వచ్చాడు. కానీ ఈ భూమి మీదకి నీతో వాదించడానికి ఇక్కడ రాలేదు. ఓదన కోసం, రోదన కోసం ఇక్కడికి రాలేదు, బోధించడానికి వచ్చాడు. ఎందుచేత? ఆయన అనుగ్రహిస్తాడు. సంపన్నురాలంటాను, నాకు కావలసింది మనశ్శాంతి. ఎలా ప్రయత్నం చేస్తే ఆ శాంతి వస్తుందో నాకు తెలియటం లేదు. కరుణించి నాకు మార్గం చూపండి, నాకు దారి చూపించండి, నాకు ప్రయాణానికి వెళ్ళాలనుంది, నాకు గమ్యానికి వెళ్ళాలనుంది, ఆ డెస్టినేషన్ చేరుకోవాలనుంది. కానీ దారి తెలియటం లేదు, నాకు దారి చూపించు స్వామి. అంటే భగవాన్ అంటున్నారు, నిజం నీకు మార్గం కనిపిస్తుంది, నువ్వు శరణాగతి పొందు, ఈశ్వరుడికి శరణాగతి పొందు. ఈశ్వరుని శరణ వేడుకు నీకు తప్పనిసరిగా మార్గం కనిపిస్తుంది. ఏది శరణాగతి? శ్రీరాముడిది నిజమైన శరణ. శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు తల్లి ఏడ్చింది, తండ్రి ఏడ్చాడు, అయోధ్యలో ప్రజలందరూ ఏడ్చారు, రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు, రాముడు లేని అయోధ్య మనకెందుకు అని ఏడ్చారు. కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవడైతే అన్యాయానికి గురి అయ్యాడు, ఎవడైతే దెబ్బతిన్నాడో, ఎవడైతే అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు, ఆనంద జర్నీ కోసం అతి ప్రశాంతంగా అయోధ్యను విడిచిపెట్టిన శ్రీరామచంద్రమూర్తి నిజమైన శరణాగతి. అటువంటి శరణాగతి నువ్వు పొందు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ దేవుడి మీద కొంచెం నెపాలు చెబుతూ ఉంటారు, భక్తిగా ఉంటారు కానీ దేవుడి మీద పిటిషన్ పెడతా ఉంటారు. దేవుడి మీద పిటిషన్ ఏమని పెడతారంటే, దేవుడు మాకేం ఉపకారం చేయట్లేదు, ఏమో బోళ్ళంత కాలం భక్తిగా ఉంటున్నా, సత్యనారాయణ వ్రతం చేసాం, ఆ వ్రతం చేసాం, ఈ వ్రతం చేసాం, మా వంక ఏం చూడటం లేదు, ఏం పట్టించుకుంటాం. అది శరణాగతే. దేవుడి మీద వెదురు తిరుగుతా అంటే మీ మనస్సుని శరణాగతే. శరణాగతి అంటే మీకు ఉదాహరణ చెబుతాను. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో లక్ష్మణ, మనకేదో కొంచెం 10 రోజులు ఇక్కడ ఉండాలి కదా, పద్మశారూపు నిర్మించు రామచంద్రమూర్తి చెప్పాడు. అప్పుడు లక్ష్మణ స్వామి అన్నాడు, ఎక్కడ నిర్మించమంటారు? ఇది జాగ్రత్త కదనండి, శరణాగతి అంటే ఎక్కడ నిర్మించమంటారు? ఈ కుటీరం అని అడిగాడు. నీకు ఎక్కడ బాగుందని వస్తే అక్కడ నిర్మించమన్నాడు. ఎవరు? రామచంద్రమూర్తి. అప్పుడు లక్ష్మణుడు ఒక మాట అన్నాడు, అది ఆ పని నేను చేయాలన్నాడు. మీరు చెప్పిన పని చేస్తాను, మీరు కుటీరం పలానా చోట నిర్మించమంటే నేను నిర్మిస్తాను, కానీ ఆ ప్లేస్ మీరు చెబితే నేను నిర్మిస్తాను, కానీ నా ఇష్టం వచ్చిన చోట మటుకు నేను నిర్మించను, అది నా పని కాదు అన్నాడు. అది శరణాగతి. భగవాన్ చెబుతున్నాడు, నువ్వు శరణాగతి పొందు, సర్రండర్ కంప్లీటెస్ట్ సర్రండర్ ఇది బిల్లర్. సోదర మహాశయగారా, సోదర మహాశయగారా, మీ సంకల్పం అంటే మీకు ఇష్టమా? భగవంతుడి సంకల్పం అంటే మీకు ఇష్టం. మీ శరీరం అంటే మీకు ఇష్టం, మీ మనస్సు అంటే మీకు ఇష్టం, మీ ఇంద్రియాలు అంటే మీకు ఇష్టం, మీ అందం అంటే మీకు ఇష్టం. కానీ మీ సంకల్పాన్ని మీరు మరిచిపోయి భగవంతుడి సంకల్పాన్ని మీరు ప్రేమించగలరా? ఎవరైతే తన సంకల్పాన్ని విడిచిపెట్టుకుని భగవంతుడి సంకల్పాన్ని గౌరవిస్తున్నాడో, ఎవరైతే భగవంతుడి సంకల్పానికే తను ఒదిగి ఉంటున్నాడో, అణిగి ఉంటున్నాడో, సరెండర్ అయి ఉంటున్నాడో, వాడి శరణగతి పొందగలరు. మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా భగవంతుడి సంకల్పం నెరవేరు. నువ్వు అనుకోవచ్చు, అనుకునేది నీ సంకల్పం, నీ సంకల్పానికి శక్తి లేదు, భగవంతుడి సంకల్పానికి శక్తి ఉంది అని చెప్పి భగవంతుడి సంకల్పం నెరవేరుతుంది. ఎవరు భగవంతుడు నాకు అన్యాయం చేశాడు అంటే శరణాగతి. కొంతమంది భక్తిగా ఉంటారు, మళ్ళీ ఈ మాటలు మధ్య మధ్యన వదిలేస్తూ ఉంటారు. ఈ తారాల చూపలే మతాపరలేక మధ్య మధ్య నీ మాట వదులుతూ ఉంటారు. ఏమని భగవంతుడు మాకు చాలా అన్యాయం చేసాడు, ఎంత ఘోరం చేశాడు అంటే, భగవంతుడు మీరంటే ఇష్టం లేదా?
భగవంతుడి సంకల్పాన్ని మీరు గౌరవించలేరు.
శరణాగతి పొందిన వాడికి దుఃఖం లేదు. ఎవడైతే నిజంగా శరణాగతి పొందాడో వాడికి దుఃఖం. మనకి దుఃఖం వస్తానంటే లోపల శరణాగతి లేదని అర్థం. ఒక నడకక్కరు. డబ్బు లేకపోవటం వల్ల చాలా మంది ఎక్కువ సమస్యలు వచ్చేస్తున్నాయని అనుకుంటున్నారు. భయం వల్ల ఎక్కువ బాధ దుఃఖం వస్తుంది. డబ్బు లేకపోవటం వల్ల కాదు మనిషికి వచ్చి ఎక్కువ దుఃఖం, భయం వల్ల ఎక్కువ దుఃఖం వస్తుంది.
మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మీరు మటుకు శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి.
నువ్వు కనుక శరణాగతి కనుక పొందితే శాంతి దొరుకుతుంది. శరణాగతిలో శాంతి ఉంది, నీకు ఆనందం కలుగుతుంది. నాది భక్తి ఉంటే నాకు శాంతి వచ్చేస్తుందని మీరు చెబుతున్నారు. నాది భక్తి ఉండాలి కదా. అసలు భక్తి వచ్చే యోగ్యత నాకుండే, ఆ భక్తి వచ్చే అర్హత నాకుండే, ఆ భక్తి పొంది అదృష్టం నాకుండే అని అమ్మగారు అడుగుతున్నారు.
ఎవరి శాంతాన్ని కాదు. అప్పుడు భగవాన్ అంటున్నారు, ఎవరైనా భక్తులు కావచ్చు.
దీనికి స్త్రీలని పురుషులని రాజులని బ్రాహ్మలని వైశ్యులని హరిజనులని తేడా లేదు. ఎవరైనా సరే భక్తులు అవ్వచ్చు. ఆధ్యాత్మిక సామాగ్రి అందరిదీని. ఎవరైతే ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడో వాళ్ళందరికీ భక్తి కలుగుతుంది. ఇది ఒక్కరి సొత్తు కాదు, ఇద్దరు సొత్తు కాదు. అందరు జ్ఞానాన్ని పొందొచ్చు, అందరు మోక్షాన్ని పొందొచ్చు, అందరు భక్తిని పొందొచ్చు. ఇది అందరి సొత్తు. నువ్వు ప్రయత్నం చేస్తే చాలు. అంటే నీకు రాదని నువ్వు అనుకోవద్దు, నీకు తప్పనిసరిగా వస్తుంది. ఇది ఎవరో ఒకరి సొత్తు కాదు. ఈ జ్ఞానం అనేది ఇది అందరి సొత్తుని. కానీ చేయవలసిందల్లా కాస్త ప్రయత్నం. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడు మనం కనిపెట్టక్కర్లేదు. మన ముఖం అటు తిప్పితే చాలు, అది కనిపిస్తాడు. అలా ఏదో నువ్వు ప్రయత్నం చేస్తే చాలు. ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. నీ ప్రయత్నం వల్ల నీ ముఖం అటు తిప్పితే చాలు.
నువ్వు ఎప్పుడైతే హృదయంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సూర్యుడు ఎప్పుడైతే నీకు తెలిసాడు, ఆత్మసూర్యుడు ఎప్పుడైతే తెలిసాడు, రాత్రికి పగలకి నీకు భేదం పోతుంది. ఇది రాత్రిని ఇది పగలని ఈ భేదం దాటి వెళ్ళిపోతాడు. ఎప్పుడు నీ ఆత్మసూర్యుని మీరు గ్రహించిన
ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి. జ్ఞానం కోసం కనుక మీరు నిజంగా ప్రయత్నం చేస్తుంటే ముందు ఒక్కోసారి మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు విరోధులు అవ్వచ్చు. అప్పుడు మీకు భయం వేస్తుంది. భయం వేసి వెనక్కి వెళ్ళిపోతారు. పోతాను ఎవరి దగ్గర అనకండి. మీరు అబద్ధం అబద్ధం చేసుకోండి. కానీ నిజంగా చేశారా, సిన్సియర్గా చేశారా? మీ ఇంట్లో వాళ్ళు మీ విరోధం రావచ్చు, ఊళ్ళో వాళ్ళు విరోధం రావచ్చు, దేశంలో విరోధం రావచ్చు, ప్రపంచంలో విరోధం రావచ్చు
అని చెప్పి అబద్ధం అబద్ధంగా చేసుకుని మీకు ఏం పర్వాలేదు.
మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో కోపం వచ్చిందని ఆత్మ ప్రయత్నం వదిలేస్తే, ఊళ్ళో వారికి ఎవరికో కోపం వచ్చిందని ఆత్మ ప్రయత్నం వదిలేస్తే, ఇక బలస్థులకి బలహీనస్తులకి స్వామర్థనం ఉన్న వాళ్ళకి ఆత్మ తెలుస్తుంది. ఆత్మ కోసం దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆత్మ తెలుస్తుంది. అవసరమైతే నీ ఊరిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ రాష్ట్రాన్ని విడిచిపెట్టు, ప్రపంచాన్ని విడిచిపెట్టు. ఎవరైతే చాదో వారికి మటుకు ఆత్మ తెలుస్తుంది. కానీ భోగికి మటుకు ఆత్మ తెలుస్తుంది. అవసరమైతే ఆత్మ కోసం ఎవరైతే లోకానంత త్యాగం చేయగలడు వాడికి మాత్రమే ఆత్మ తెలుస్తుంది. కానీ కవుర్ల వల్ల కాకరకాయల వల్ల తెలిసేది కాదు. పులిని చూసి చమాన్ చూసి భయం వేస్తే పర్వాలేదు. కోడి పిల్లలు చూస్తే కొంతమందికి భయం అట్టండి. గాలి కొంచెం పెద్దగా వేస్తే భయం అట్టండి. కోడి పిల్లలను చూసి భయపడే మనక ఆత్మను తెలిసింది అన్నారు స్వామి వివేకానంద. అంటే త్యాగం చేయలేని వాడికి ఆత్మ తెలియదు. వీరు దేన్ని విడిచిపెడతారు? కారణం వల్లే కార్యం వస్తుంది. ఏ కారణం వల్ల నీకు అశాంతి వస్తుందో ఆ కారణాన్ని మీ పక్కింటి వాళ్ళు ఎవరు పుచ్చుకోరు.
జ్ఞానికి దేహం ఉన్నా దేహం లేనట్టే. జ్ఞానికి దేహం ఉన్నట్టు మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ వాడికి దేహం లేనట్టే.
ఏం చేతి దేహం లేనట్టే అంటే వాడికి దేహాన్ని నేననే భావన పోయింది కాబట్టి. మనకు మటుకు ఒక కళ్ళు కనిపిస్తున్నాడు, మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు, కూర్చున్నట్టు జ్ఞాని కనిపిస్తుంటాడు. కానీ వాడికి మటుకు దేహం లేనట్టు. వాడి శరీరం ఉన్నప్పుడు కూడా ఆ శరీరం ఎందుచేత నేను దేహ అన్ననే భావన ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడు శరీరం ఉన్నా వాడి శరీరం లేకపోయినట్టే వాడిని మృత్యువు జాడ కూడా, మృత్యు యొక్క నీడ కూడా వాడి శిరస్సు మీద పడదు. మీరు పోయిన తర్వాత మాతో ఎవరు మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అని భగవాన్ అడిగారు. సరే, అంటే భగవాన్ ఇంకా కొన్ని నెలలు తప్పించి బతకరని భక్తులు అనుకున్నప్పుడు ఒక భక్తుడు అడిగాడు సాహసించి. మీరు పోయిన తర్వాత మీ హస్తం యొక్క స్పర్శ, మీ చూపులు, మీ మాటలు, మీ కదలికలు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాయి అని భగవాన్ గారు అడిగితే, భగవాన్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నది ఈ దేహం, మిమ్మల్ని ప్రేమించేది ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా ఈ దేహమా మిమ్మల్ని ప్రేమించేది? మిమ్మల్ని ప్రేమించేది దేహం పడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఉంది, అప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు దేహం పడిపోయిన తర్వాత ఉంటుంది అంటే మిమ్మల్ని ప్రేమించే వస్తువు ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, ముందు నాటికి కూడా ఉంటుంది. అంటే జ్ఞానంటే ఎవడు? దేహం కాదు, ఆత్మ. అది దేహం పడిపోయిన తర్వాత కూడా ఉంటుంది, అది ప్రేమిస్తూనే ఉంటుంది, అది అనుగ్రహిస్తూనే ఉంటుంది. మీరు మోక్షాన్ని పొందే వరకు మిమ్మల్ని వెంటాడుతుంది, మీరు తరించే వరకు అది ఆగదు, అది మిమ్మల్ని తరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? మీ స్వరూపం మిమ్మల్ని పొందే వరకు. దేవుడికి రూపం లేదు, కానీ మన కోసం రూపాలు తొడుగుతూ ఉంటాడు. మనం చొక్కాలు తొడుక్కున్నట్టే దేవుడు రూపాలు తొడుగుతూ ఉంటాడు. నిజంగా దేవుడికి రూపం లేదు, కానీ రూపాన్ని తొడుక్కుంటాడు. ఏం చేద్దాం మనం ఈ రూపాన్ని విడిచిపెట్టలేకపోతున్నామని, ఈ రూపం నువ్వు కాదు, నువ్వు ఆత్మని చెప్పడం కోసం ఆ రూపం తొడుక్కుని మనకు వస్తున్నాడు. ఆయన రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి తెలుసు ఆ రూపం ఆయన కాదు, వాడి దేవుడు. మనకి దశరథ కుమారుడు రాముడు అంటే ఇష్టం ఉండదండి, సినిమా రాముడు అంటే ఇష్టం, ఇంకా వ్యాసాలంటే మనకు ఇష్టం. మనకు నిజం అంటే ఇష్టం ఉండదు, వ్యాసాలంటే ఇష్టం. సినిమా రాముడు వస్తున్నాడు అనుకుని అందరం వెళ్ళిపోతాం చూడటం, కానీ హృదయ రాముడిని చూడటానికి మనం ప్రయత్నించాలి. ఇంకా అబద్ధం, ఇది నిజం. నిజం దగ్గరికి మనం వెళ్ళలేదు. సినిమా రాముడిని చూడటానికి అవసరం అయితే నువ్వు మద్రాసు వెళ్తున్నావు, హృదయ రాముడిని చూడటానికి నువ్వు వెళ్ళి ఒక కానీ ఖర్చు పెట్టు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టావు. ఇది మాయ, మాయ నిజం దగ్గరికి వెళ్ళనివ్వదు. ఎప్పుడైతే నువ్వు నిజాన్ని పొందావో అప్పుడు మాయను చీల్చుకుని బయటకు వచ్చి సంపన్న రాలంటుంది. నేను చిన్నదాన్ని గృహస్థ ఆశ్రమంలో ఉన్నాను, గృహిణిగా నిర్మించవలసిన ధర్మాలు ఎన్నో ఉంటాయి. గృహస్థ ధర్మం అంటే మాటలే, ఇటువంటి డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ డిఫికల్టీస్, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్, డొమెస్టిక్ టెన్షన్స్, డొమెస్టిక్ కంపల్షన్స్, ఇటువంటి ఎటు చూసిన ఇటువంటి బంధువులని, స్నేహితులని, వంటని, వార్పని, ధర్మాన్ని, అధర్మమని, నీతిని, అవినీతిని, ఇంకోటిని, ఇంకోటిని, ఇంకోటి ఎన్నో గొడవలు ఉన్నాయి. ఇన్ని గొడవల మధ్య, ఈ సంసారం మధ్య నాకు భక్తి కుదురుతుందా? ఈ సంపన్నరాలు మన ప్రాణం తీసేస్తుంది. అప్పుడు భగవాన్ అంటున్నారు, నిస్సందేహంగా నువ్వెవరు? అప్పుడు ఈ బ్రహ్మాస్త్రం వదిలిపెడుతున్నారు. ముందు బాణాలు విడిచిపెట్టారు, ముందు భక్తి అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. అప్పుడు పెద్ద బాణం తీశారు, పాశుపతాస్త్రం తీశారు, పాశుపతాస్త్రం తీసి విడిచిపెడుతున్నారు. ఓ నిస్సందేహంగా నువ్వు ఎవరు? నువ్వు ధర్మాలు చెబుతున్నావు, కుటుంబం గురించి చెబుతున్నావు, నువ్వు ఎవరు? నువ్వు నేరు నేరేడు చెబుతున్నావు, చూసావు? ఆ నేను ఎవరు? నువ్వు ధర్మం గురించి చెబుతున్నావు, ఆ ధర్మం గురించి చెప్పే నువ్వు ఎవరు? నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నానని చెబుతున్నావు, ఆ గృహస్థాశ్రమంలో ఉన్న నువ్వెవరు? నువ్వు దేహానికి కావు, శుద్ధ చైతన్యము, నువ్వు ఆత్మవు. దేహం జడమైనది, ఈ దేహాన్ని మనం ఊరికి తొడుక్కున్నాం. ఈ దేహమే నేననుకోండి, గొల్లకాలలోకి ఒకటి వెళ్ళదు. దేహమే నేననుకోండి, దేహం ఉంది కదా, మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా దేహం ఉంది. ఆ దేహం అడుగుతుంది, ఏమని, నన్ను ఇంటికి గొల్లకాలలోకి తీసుకెళ్తున్నారు, ఇంటి నుంచి కదలన్నాను. నువ్వు దేహం నువ్వు కాదు కాబట్టి నువ్వు కాల్ చేస్తానంటే ఊరుకుంటున్నావు. ఏమండి ఆ దేహం ఎవరిదండి? దాని మామగారు మీరే. ఆ దేహం ఎవరు? ఎవరిదండి? ఎవరు మాట్లాడతలేదు ఏంటండి? ఈ దేహం ఎవరిదండి? అందరూ మొహమాటం పడుతున్నారండి. ఈ కలదండి ఎవరిదండి? నాదే అండి. ఈ దేహం ఎవరిది? నాదే. అయితే ఈ దేహం నాది నాదే అని చెప్పేవాడు ఎవడు? వాడు ఎప్పుడైనా మీరు చూచారా? ఈ దేహం నాది, ఈ దేహం నాది అని చెప్పేవాడు ఎవడు? ప్రాణం పోయేప్పుడు ఏడ్చేవాడు ఎవడు? ఈ దేహం నాదని చెప్పేవాడు ప్రాణం పోయినప్పుడు ఏడుస్తాడు? వాడి ఉనికి ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? అహంకారానికి దేహం కావాలి, ఆత్మకి దేహం అక్కర్లేదు. అహంకారానికి దేహం కావాలి. ఈ దేహాన్ని మీరు ఏమని అనండి? ఎంత పాపం వస్తుందో. ఎవరైనా నల్లగా ఉన్న వాళ్ళు మీరు నల్లగా ఉన్నారనండి, వాళ్ళు ఎంత కోపం వస్తుందో. ఈ మధ్య ఒక అమ్మగారు అన్నారండి, 60 ఏళ్ళు ఉన్నాయండి వాడు. మా మామగారు ఇప్పుడు నా కోపం పోలేదన్నాడు. ఏమి మీ మామగారు ఇప్పుడు ఉన్నారా అన్నాను, చచ్చిపోయారు. మరి ఏంటి ఇంకా కోపం మీకు ఎవరైనా అంటే, పెళ్లి కూర్చున్నప్పుడు ఇప్పుడు ముసలైనప్పుడు మా కోళ్ళ నలుపు, మా కోళ్ళ నలుపు అంటాం కూడా. ఆ కోపం కోపం ఇటు ఉండిపోయిందండి, ఇప్పుడు గుండెలు అని చచ్చిపోయిన కోడలు అంటే ఏమిటి? దేహబుద్ధి అని. ఈ దేహబుద్ధి ఎవరిని విడిచిపెట్టదు? దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన, వాసన త్రయం, ఈ దేహబుద్ధి ఎవరిని విడిచిపెట్టదు? ఏ విధంగా ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సాధన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గురువులను ఆశ్రయించినా, ఎంతమందిని పూజలు, పునస్కారాలు, జపాలు, యజ్ఞాలు, తపాలు ఎన్ని చేసినప్పటికీ తీగ ఏ విధంగా అయితే గడలు చుట్టుకుపోతూ ఉంటుందో, ఈ విధంగా ఈ దేహబుద్ధి నిన్ను చుట్టేస్తూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టదు, నిన్ను విడిచిపెట్టదు. జన్మ జన్మలకి తరుగుతుంది, లోక లోకానికి తరుగుతుంది. ఏ దేహం వచ్చినప్పుడు ఆ దేహమే నాదనుకుంటుంది. ఈ దేహ బుద్ధి నిన్ను అల్లుకుంటూ ఉంటుంది, నిన్ను చుట్టుకుంటూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టదు, నిన్ను విడిచిపెట్టదు, నిన్ను విడిచిపెట్టదు. ఎవరినో అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు, వాడిని విడిచిపెట్టేస్తుంది. కానీ మిమ్మల్ని కానీ నన్ను కానీ విడిచిపెట్టదు, విడిచిపెట్టదు, విడిచిపెట్టదు. ఒకసారి భగవాన్ అన్నారు, ఎవరికైతే ఈశ్వర అనుగ్రహం ఉందో వారికి ఈ దేహ బుద్ధి పోతుంది అన్నారట. అప్పుడు వారి కోపం వచ్చింది. ఏమిటి ఇంకా మేము చేసి, ఏమిటి మేము చేసేది? అయితే మా ప్రయత్నం అక్కర్లేదా, మా సాధన అక్కర్లేదా, మా స్ట్రగుల్ అక్కర్లేదా, మా పోరాటం అక్కర్లేదా? ఎవరికైతే ఈశ్వరానుగ్రహం ఉంటే వాడికి దేహ బుద్ధి పోతే మరి మా తపాలేంటి, మా జపాలు ఏమిటి, మా ప్రయత్నాలు ఏమిటి, మేము పడే కష్టాలు ఏమిటి? మా కష్టానికి ఫలితం లేదా, మా ప్రయత్నానికి ఫలితం లేదా? అన్యంగా మాట్లాడకండి. అతను వేగంగా, తీవ్రమైన వేగంతో, ఆవేశంతో మాట్లాడుతున్నాడు. అది భగవాన్ స్వామి ధరించి, నువ్వు చేసిన ప్రయత్నం వల్లే ఈశ్వరానుగ్రహం నీకు వస్తుంది నాన్న. కందార కొడుకు, ఎవరికైతే ఈశ్వరానుగ్రహం ఉందో వారికి ఈ దేహబుద్ధి పోతున్నా, భగవాన్ చేతి వీడు కోపం వచ్చింది, నా ప్రయత్నం మాట ఏమిటి, నేను కష్టపడుతున్నాను, నా కష్టానికి ఫలితం లేదా అని. నీ కష్టపడుతున్నావు కాబట్టి నీ కష్టాన్ని చూసి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చదివి, నీ కష్టానికి ఫలితం లేదని నేను చెప్పటం లేదు. ఈశ్వరానుగ్రహం నీకు జ్ఞానం వస్తుందని చెబుతున్నాను. ఆయనకేమో అక్కర్లేదు, నీ కష్టాన్ని ఫలితాన్ని నీకు ఇచ్చేస్తాడని భగవాన్ సముదాయించారు. నిరసాన్యం తగినవి ఎవరు? దేహానివి కావు, నువ్వు శుద్ధ చైతన్యవు. జగము గృహిణి ధర్మములు శుద్ధ చైతన్యం పెద్ద దృశ్యాలు, తెర మీద దృశ్యాలు వస్తాయి. అనేక మంది దెబ్బలాడుకుంటారు. వాళ్ళు చెబుతున్నారు చూడండి, ఆ తెర నువ్వు ఎప్పుడైనా సినిమా చూసావా? ఆ తెర మీద ఎన్ని బొమ్మలు వస్తున్నాయి? మేళ్ళుంటాయి, నదులుంటాయి, సముద్రాలుంటాయి, కార్లుంటాయి, కొండలుంటాయి. తెర మీద బొమ్మలు అనేక వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. రైళ్లు విమానాలు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. తెర మీద బొమ్మలు వస్తాయి, వెళ్ళిపోతాయి. తెర మీద బొమ్మలు వస్తాయి, వెళ్ళిపోతాయి. తెర మీద బొమ్మలు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ దృశ్యాలు మాటికి. ఏ విధంగా అయితే ఆ తెర మీద ఈ బొమ్మలు కనిపిస్తాడు ఆధ్యాత్మికంగా చంటి పిలవని? ఏం చెబుతున్నారని స్వామి? తెర మీద నిప్పు ఉంటుంది, కానీ తెర మీద నిప్పు తెరన కావచ్చు. తెర మీద నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు మటుకి తెరను తడిచి. అదేవిధంగా నీ జన్మ కానీ, నీ దుఃఖం కానీ, నీ మరణం కానీ, నీ వేదన కానీ, నీ అధర్మం కానీ ఏది నువ్వు కాదు. ఇవ్వని అనుకుంటున్నావు తెర మీద నిప్పు తెరని ఏ విధంగా అయితే కావచ్చు. నీ కష్టాలు, నీ నష్టాలు, నీ లాభాలు ఏమి కూడా ఆత్మని ముట్టుకు. అయితే నువ్వు చలించిపోతున్నాను. ఎందుకు నువ్వు చలించిపోతున్నావు? దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు, మనసు నువ్వు అనుకుంటున్నావు. ఆ బొమ్మలు నిజమనుకునే వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్రేకపడతారు? అదేవిధంగా ఈ దేహాలు, ఈ రాగద్వేషాలు, ఈ కామక్రోధాలు, ఈ ధర్మాలు, ఈ అధర్మాలు నిజం అనుకున్న వాళ్ళు కూడా అది దుఃఖానికి గురవుతున్నారు. నువ్వు ఆత్మగా ఉంటే నీకు సమస్యలు ఏమి లేవు. నువ్వు ఆత్మగా ఉండలేకపోతున్నావు. ఆనందంగా ఉండు, ఆత్మగా ఉండు, శాంతిగా ఉండు. నువ్వు ఆత్మగా ఉండగలిగితే ఏది నిన్ను అడ్డదు. ఆత్మగా ఉండగలిగితే నీకు జ్ఞానం రాకుండా ఆపిచేసేది ఈ సృష్టిలో ఏమి లేవు. నువ్వు ఆత్మగా ఉంటావు. సర్వధర్మాన్ని పరిచర్య, మాం ఏకం శరణం వ్రజ. నువ్వు అన్ని ధర్మాలను విడిచిపెట్టు, అధర్మాలను విడిచిపెట్టు, నన్ను ఒక్కడిని నువ్వు శరణి వేడుకో. నువ్వులో అన్ని పాపాల నుండి, అన్ని లోపాల నుండి, అన్ని దోషాల నుండి నేను విమర్శను చేసి నీకు మోక్షాన్ని ఇస్తాడు భగవంతుడు వాసుదేవ చరమస్సులో. రామానుజీ సంతోషం పట్టలేకపోయాడు, రామానుజీ పొంగిపోయాడు ఈ శ్లోకం. రామానుజీ ఊరిని పులకరించింది, శరీరం ఆనందం నిండింది, ఆ ఆనందంతో పులకరించింది. సర్వధర్మాన్ పరిచర్య, మాం ఏకం శరణం వ్రజ. నువ్వు నన్ను ఒక్కడినైతే సరెండర్ వేడుకుంటే అప్పుడు నేను నిన్ను నీ బుద్ధిలో ఉన్న దోషాలు అర్జున, నీ బుద్ధిలో దోషాలు ఉన్నంతకాలం నీకు నిజం తెలియదు అర్జున. అర్జున, నీ బుద్ధిలో ఎంతకాలం అయితే లోపాలు, దోషాలు, పాపాలు ఎంతకాలం అయితే నీ హృదయంలో ఉంటాయి? ఆ పాపాలు, దోషాలు, లోపాలు, నష్టాలు ఎన్ని కూడా నీ బుద్ధిలో ఎంతకాలం ఉంటాయో ఆ బుద్ధి ఆత్మను తెలుసుకోలేదు అర్జున. ఆ బుద్ధి రాగగ్రస్తమైన బుద్ధి అర్జున. అందుచేత నీ బుద్ధిలో ఉన్న లోపాలని, నీ బుద్ధిలో ఉన్న పాపాలని, నీ బుద్ధిలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ని అన్ని నేను లాగేస్తాను అర్జున. నువ్వు తీసుకోలేవు అర్జున, నువ్వు తీయలేవు. నువ్వు కష్టపడి నువ్వు తీసుకోలేవు, నీకు శక్తి చాలదు. అంటే నువ్వు కనుక నన్ను శరణి వేడుకుంటే, నా పట్ల నువ్వు కనుక భక్తి చెల్లిస్తే నేను చెప్తున్నాను, నేను ఆత్మను తెలుసుకోవడానికి నీ బుద్ధిలో ఉన్న దోషాలు, పాపాలు, లోపాలు అన్నింటినీ, ఒక్కో పాపాన్ని, ఒక్కో లోపాన్ని, ఒక్కో దోషాన్ని నా చేతితో తీసేస్తాను అర్జున. తీసేసి బుద్ధిని శుభ్రంగా కడిగేసి, శుభ్రం చేసి నీకు ఏమి ఇస్తాను నేను? మోక్షాన్ని ఇస్తాను. సర్వధర్మాన్ని పరిచర్య, మాం ఏకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి. మోక్షం ఇస్తాను. మాషి చేయ, నువ్వేం దండ పెట్టుకోకు, నువ్వేం దుఃఖపడకు, నువ్వేం ఆవేదన పడకు, నువ్వు కన్నీళ్లు కాచు. అయ్యో నేను మోక్షాన్ని పొందగలనా? నేను ఆ పరమస్థితిని పొందగలనా? ఆ చివరి స్థితిని పొందగలనా? ఆ ఫైనల్ స్టేజ్ని పొందగలనా? ఆ అద్వితీయ స్థితిని పొందగలనా? ఆ అనుభవాన్ని పొందగలనా? ఆ అద్వైతమైనది ఒక మతం కాదు, అదొక అనుభూతి. ఆత్మ ఇది ఒక మతం కాదు, అదొక అనుభూతి. అనుభూతి నేను పొందగలను. నువ్వు దుఃఖపడతా అర్జున, అది నీకు ఇస్తాను. నువ్వెందుకు అలా బాధపడతావు? నువ్వు నన్ను శరణ వేడుకో, నన్ను లక్ష్యంగా పెట్టుకో. నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే, నీ హృదయంలో నాకు చోటిస్తే, నీ బుద్ధిలో ఉన్న దోషాలన్నీ కూడా తీసేసి నీ హృదయంలో ఉన్న నేనే నీకు వ్యక్తం అవుతాను. అది చివరి స్థితి. అప్పుడు నీకు దుఃఖం చల్లారిపోతుంది. నీకు వేదన లేదు, నీకు జన్మ లేదు. రామానుజులు నాడు విచారా మనసు సర్వధర్మాన్ని పరిచర్య. నాకేమిటో అది రుచిగా ఉంది, నేను చెప్పుకుపోతున్నాను. నీకు రుచిగా ఉందా? సర్వధర్మాన్ని పరిచర్య, మాం ఏకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి. మాషు చేయ, దుఃఖపడకు, బెంగ పెట్టుకోకు. నేను బెంగ పెట్టుకోకు, మనసులో ఏం పెట్టుకోకు. పొందగలనా పొందలేనా, ఈ తరించగలనా తరించలేనా అని బెంగపడకు, బెంగ పెట్టుకోకు. బెంగ పెట్టుకోకు, తప్పనిసరిగా తరిస్తావు. అనుమానం పెట్టుకోకు, నేను శోకి. గురు తిరుగక గురు తిరుగక గురు తిరుగక గురు తిరుగక ఉల్లము నిను గని అనగ ఉల్లము నిను గని అనగ నీ జుటి చూపు అరుణ అక్షర
అరుణ.
మటుకి రమణస్వామిని భుజాన్ని నేర్చుకుని ఎన్నోళ్ళు తిరుగుతాం. మీరు కూడా ఆలోచించండి, ఎన్ని గ్రామాలు తిరుగుతాం ఇలాగ స్వామిని భుజాన్ని నేర్చుకుని.